ಓಂ ಜ್ಞಾನತಿಭಿನಂದಸ್ಯ ಜ್ಞಾನಂಜನಾಶಲಾಕಯ ಚಕ್ಷುರ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ಶ್ರೀಚೈತನ್ಯ ಮನೋಭೀಷ್ಟಂ ಸ್ಥಾಪಿತಂ ಯೇನ ಭೂತಲೆ ಸ್ವಯಂ ರೂಪ ಕದಾ ಮಹ್ಯಂ ದದಾತಿ ಸ್ವಪದಾಂತಿಕಂ. ವಾಂಚಾಕಲ್ಪತರುಭ್ಯಶ್ಚ ಕೃಪಾಸಿಂಧುಭ್ಯೇವ ಚ ಪತಿತಾನಾಂ ಪಾವನೇಭ್ಯೋ ವೈಷ್ಣವೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭೋ ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರ ಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ. ಸೊ ವಿ ಆರ್ ಡಿಸ್ಕಸಿಂಗ್ ಜ್ಞಾನ ಅಂಡ್ ವಿಜ್ಞಾನ. ಜ್ಞಾನ ಇಸ್ ದ ನಾಲೆಜ್ ದಟ್ ಈಸ್ ರಿಸೀವ್ ಫ್ರಮ್ ದ ಸ್ಪಿರಿಚುವಲ್ ಮಾಸ್ಟರ್ ಅಂಡ್ ಸ್ಕ್ರಿಪ್ಚರ್ಸ್, ನಾಟ್ ಬೈ ಸ್ಪೆಕ್ಯುಲೇಷನ್. ಕೃಷ್ಣ ಸೇಸ್ ಯಚ್ ಜ್ಞಾತ್ವಾ ಮೋಕ್ಷಶೇ ಅಶುಭಾತ್. ಸಿಮಿಲರ್ಲಿ ಹಿ ಸೇಸ್ ಇನ್ ದಿ ಫಸ್ಟ್ ಚಾಪ್ಟರ್ ಸೆವೆಂತ್ ಚಾಪ್ಟರ್, ಒನ್ಸ್ ಯು ನೋ ದಿಸ್ ಯು ವಿಲ್ ನೋ ಎವ್ರಿಥಿಂಗ್ ಎಲ್ಸ್. ಇಫ್ ಯು ನೋ ಕೃಷ್ಣ ಯು ನೋ ಎವ್ರಿಥಿಂಗ್ ಎಲ್ಸ್. ಕಸ್ಮಿನ್ ವೋ ಭಗವೋ ವಿಜ್ಞಾತೆ ಸರ್ವಮಿದಂ ವಿಜ್ಞಾತಂ ಭವತಿ ವಿಜ್ಞಾತೆ. Once you scientifically understand Krishna, then you understand everything. Because since everything is connected to Krishna, you know what is the purpose behind everything. It doesn't mean that a guru has to know all the details of the different workings of parts and parcels. A guru is a person who knows everything in relationship to Krishna, the purpose behind everything. That the purpose is to serve Krishna, and the practical application of how to render that service to Krishna. So that is what it means. Yasmin vijyate sarvamevam sarvamidam vijyatam bhavati. By understanding Krishna, one understands everything. Because everything is related to Krishna. If you don't understand Krishna, you can't get the full picture. It's like studying a big picture, a little portion of it, and thinking that you've got it. You know, like this picture of Srila Prabhupada, you just look at just above the writing, one thin line is there. That thin line, you can say, is the whole picture. It'll be a completely misleading picture, although it is part of the picture. So unless one understands Krishna, one will not be able to understand everything properly.
ఇక్కడ మనం చెప్పుకున్న జ్ఞాన విజ్ఞానం గురించి మనం చర్చిస్తున్నాము. జ్ఞానం అంటే శాస్త్రం నుంచి గురువు నుంచి మనం తెలుసుకున్నటువంటిది జ్ఞానము, కల్పనతో తీసుకున్నటువంటిది జ్ఞానం కాదు. అందుకని ఇక్కడ చెప్పారు యజ్ఞత్వ మోక్షదే సుభాత్ అని చెప్పి. అదే ఒకటో అధ్యాయం కూడా మొదటి అధ్యాయంలో కృష్ణుడు తెలియజేస్తున్నాడు, ఏదైతే జ్ఞానం తెలుసుకుంటే సర్వస్వం కూడా తెలుసుకున్నట్లు అవుతుందో అటువంటి జ్ఞానం నేను నీకు బోధిస్తున్నానని చెప్తున్నాడు. అంటే జ్ఞానం అంటే ఏదైనా సరే మన కృష్ణ సంబంధమైనటువంటి తెలుసుకోవడం. ప్రతి ఒక్క వస్తువుకి కృష్ణుడితో ఒక సంబంధం ఉంటుంది, ప్రతి ఒక్క వస్తువుకి దానికంటే ఒక ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే అన్ని అర్థం చేసుకున్నట్లే. గురువు ఆయన ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఆయన అవగతం చేసుకుని ఉంటాడని కాదు, గురువుకి తెలిసినవి ఉంటే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడితో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది ఆయనకు తెలుసు, ప్రతి ఒక్క వస్తువుకి దానికి ఉన్నటువంటి ప్రయోజనం ఏంటో తెలుసు, ఆ ప్రయోజనాన్ని కృష్ణకి సేవలో ఎట్లా మనం ఉపయోగించాలి అనేటువంటి తెలుసు. ఇది గురువుకి తెలిసినటువంటిది. అందుకనే గురువు ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రత్యక్షంగా ఆచరణ పూర్వకంగా ఎట్లా నువ్వు కృష్ణ సేవలో కృష్ణుడితో సంబంధం కలిగి ఉండాలనేటువంటిది ఆయన బోధిస్తాడు అనమాట. అందుకనే మనం కృష్ణుడితో సంబంధం కలిగి ఉండి కృష్ణ గురించి తెలుసుకుంటే సర్వం కూడా మనం తెలిసినట్లే. కృష్ణ గురించి తెలుసుకోకుండా మనం ఇంకే తెలుసుకున్న కానీ పూర్తిగా అన్ని తెలుసుకున్నట్లు కాదనమాట. ఎట్లా అంటే ఇది ఇప్పుడు ఈ చిత్రపటం ఉంది కింద అవేవో రాసి ఉన్నాయి, దానిపైన ఒక మందవాటి గీతం మీకు కనపడుతోంది, అదొక్కదాన్ని అధ్యయనం చేసేసి నేను పూర్తిగా చిత్రపటం గురించి తెలుసుకున్నానంటే కుదరదు అనమాట. అట్లానే కృష్ణుడు గురించి సంబంధం కలిగి ఉంటే సర్వం కూడా మనం తెలుసుకున్నట్లే.
సో హౌ టు అండర్స్టాండ్ కృష్ణ? యు కెనాట్ అండర్స్టాండ్ హిమ్ బై ఎనీ అమౌంట్ ఆఫ్ వేదిక్ నాలెడ్జ్ ఆర్ స్పెక్యులేషన్. అద్వైతం అచ్యుతం అనాది అనంతరూపం ఆద్యం పురాణ పురుషం నవ్యవంశ వేదేషు దుర్లభం అదుర్లభమాత్మభక్తో గోవిందమాది పురుషం తమహం భుజామి. వన్ కెన్ అండర్స్టాండ్ కృష్ణ బై మండేన్ స్పెక్యులేషన్ ఆర్ ఈవెన్ ఎక్స్టెన్సివ్ వేదిక్ స్టడీ ఓన్లీ బై బికమింగ్ హిస్ ఆత్మభక్త. ఆత్మభక్త మీన్స్ బికమింగ్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ అండ్ బికమింగ్ వెరీ డియర్ టు హిమ్. దట్స్ వాట్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ టు బికమ్ వెరీ డియర్ టు కృష్ణ. And to become very dear to Krishna means we have to become very dear to his devotees. When we somehow become very dear to the devotees of Krishna, then Krishna reveals himself to us. Vedesha durlabham adurlabham atma bhakto. And in the very next verse in Brahma Samhita, Panthasa koti shatavatsara sambhragamyo vayurathapi manaso munipungavana సోప్యస్తి యత్ ప్రబద సింని అవిచింతితత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈవెన్ ఇఫ్ వన్ గోస్ ఆన్ ట్రావెలింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ ద విండ్ ఆర్ ద స్పీడ్ ఆఫ్ ద మైండ్ ఫర్ థౌజండ్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్ వన్ వాంట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద టిప్ ఆఫ్ ద టోనెయిల్ ఆఫ్ మహావిష్ణు బై దట్ మెథడ్. సో టు అండర్స్టాండ్ కృష్ణ వీ హ్యావ్ టు బికమ్ డియర్ టు హిమ్, దెన్ హీ విల్ రివీల్ హిమ్సెల్ఫ్ టు అస్ progressively.
మనం అద్వైత మచ్యుత అనేటువంటి శ్లోకంలో బ్రహ్మ సంహితలో మనం అర్థం చేసుకోవచ్చు. మనం వైదిక శాస్త్రాల యొక్క అధ్యయనం ద్వారా గాని మానసిక కల్పన ద్వారా గాని మనం భగవంతుని పూర్తిగా అర్థం చేసుకోలేము. భగవంతుని మనం అర్థం చేసుకోవాలంటే ఆయనకు ఆత్మభక్తులం కావాలి, అంటే ఆయన యొక్క పూర్ణ భక్తులు మనం కావాలి. అంటే దాని అర్థం ఆయనకు మనం అత్యంత ప్రియులం కావాలి. ఆయనకు అత్యంత ప్రియులం మనం కావాలి. ఎప్పుడైతే మనం ఆయనకు అత్యంత ప్రియులం అవుతామో అప్పుడు ఆయన పూర్తిగా అర్థం చేసుకోగలం. ఆయనకు అత్యంత ప్రియులం కావాలి అంటే ఆయన భక్తులకు మనం అత్యంత దగ్గర కావాలి. ఆయన భక్తులకు మనం దగ్గర అయినప్పుడు ఆయనకు మనం ప్రియం కాగలుగుతాము. అందుకనే దాని తర్వాత వెంటనే శ్లోకంలో చెప్పారు, పందాస్తు కోటి శతవత్సరనే నువ్వు మనోవేగంతో వాయువేగంతో కోట్ల కోట్ల సంవత్సరాలు ప్రయత్నించినా గాని విష్ణు యొక్క కాలి బొటన వేలు కొసను కూడా అంచును కూడా నువ్వు అర్థం చేసుకోలేవు. కేవలము భక్తులతో మనం అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని దగ్గర కాగలుగుతాము. అప్పుడే మనం కృష్ణను అర్థం చేసుకోగలుగుతాం.
సో హౌ టు బికమ్ డియర్ టు కృష్ణ? వి కెన్ బికమ్ డియర్ టు కృష్ణ బై బికమింగ్ హిస్ డివోటీస్ డివోటీ. బట్ హి ఆల్సో టెల్స్ us హౌ టు బికమ్ డియర్ టు హిమ్ ఇన్ ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చాప్టర్ 12 వర్సెస్ 13-20. అగైన్ అండ్ అగైన్ కృష్ణ సేస్, వాట్ కైండ్ ఆఫ్ డివోటీ is very dear to him? One must be his devotee. In all these verses, it ends, such a devotee of mine is very dear to me, such a devotee of mine is very dear to me. So one has to be a devotee of Krishna or a devotee of his devotee, but one has to develop transcendental qualities. When we develop transcendental qualities, then Krishna becomes very pleased with us. That is the hallmark of a Vaishnava. Under all circumstances, he acts with transcendental qualities. The language of a Vaishnava, there's an echo, can somebody adjust that? The language of a Vaishnava is not Sanskrit, is not English, is not Telugu, is none of these languages. This language is his 26 qualities. There are 26 letters in the English alphabet. There are 26 qualities of a devotee, coincidentally. And these qualities, they combine together to form words, sentences, paragraphs, compositions, novels, and the whole life of a devotee is composed of these different combinations of qualities. The Bhagavatam should be understood in this way, how different personalities are manifesting different transcendental qualities in different circumstances. So the real key, how can we actually know that we are realizing the truth? What is the practical application? In other words, how can we test whether we are applying these things practically or not? Because one can serve without putting one's full heart into it. You can do so many services without being in a mood of service. It's possible to do it. One can do all kinds of major things without being in a mood of service. In other words, while we are doing those things, our absorption is still not in the transcendental position. Our absorption is still material. We discussed 5 kinds of ignorance. That means we are still infected by ignorance. When we completely become situated on the transcendental platform, these qualities will manifest fully. These are the symptoms by which you can understand how much we are advancing, how much realized knowledge we are getting. Because Krishna consciousness is about realization, it's not about gaining information. So the more we manifest these transcendental qualities in our interaction with others, the more we can understand that I am advancing in Krishna consciousness.
అందుకనే ఇక్కడ కృష్ణుడికి మనం బాగా ప్రియం కావాలి, కృష్ణుడికి దగ్గర కావాలి. కృష్ణుడి దగ్గర కావాలనంటే ఏం చేయాలి? ఆయనకి భక్తులకు భక్తుడిగా ఉండాలి. ఆయనకి భక్తులకు భక్తుడిగా ఉంటే ఆయనకి మనం ప్రియం అవుతాం. ఇంకొక విధంగా కూడా కృష్ణుడికి మనం ప్రియమయ్యే అవకాశం ఉంది. అదెట్లా అంటే భగవద్గీతలో 12:13 నుంచి 20 వరకు కృష్ణుడు తెలియజేస్తున్నాడు, ఈ పలానా పలానా లక్షణాలు కలిగినటువంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు, ఈ పలానా లక్షణాలు ప్రదర్శించే భక్తుడు నాకు అత్యంత ప్రియుడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే ఆయన ఇక్కడ ఆధ్యాత్మిక లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు నాకు అత్యంత ప్రియులు అని చెప్పి తెలియజేస్తున్నారు. మనం కృష్ణుడికి భక్తులమై ఉండాలి, లేదా కృష్ణ భక్తుల యొక్క భక్తులుగా మనం ఉండాలి. అప్పుడు మనం ప్రదర్శించాల్సినటువంటి ఏమిటంటే వాళ్ళ సంగతిలో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు, ఇవి ప్రదర్శించినప్పుడు మనం కృష్ణుడికి అత్యంత ప్రియమవుతాం అన్నమాట. భాగవతం కూడా ఇట్లానే మనం అర్థం చేసుకోవాలి. భాగవతం మనం వినేటప్పుడు ఆ భాగవతంలో గొప్ప గొప్ప మహాత్ములు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు వివిధ రకాలైనటువంటి సన్నివేశాల్లో సందర్భాల్లో ఏ విధంగా వాళ్ళ ఆధ్యాత్మిక లక్షణాలు ప్రదర్శిస్తున్నారు అనేటువంటి రీతిలోనే మనం భాగవతాన్ని వినాలి. ఎందుకంటే ఈ భక్తుడు ఎప్పుడు కూడాను అన్ని కాలాల్లో అన్ని పరిస్థితుల్లో ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ వైష్ణవుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే అతని భాష తెలుగు కాదు, ఆంగ్లం కాదు, సంస్కృతం కాదు. అతని భాష ఏమిటంటే ఈ లక్షణాలు, ఆంగ్ల భాషలో 26 అక్షరాలు ఉన్నట్లుగా వైష్ణవుడికి 26 లక్షణాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆంగ్ల భాషలో 26 అక్షరాలతోనే ఎన్నో రకాలైనటువంటి పదాలు, వాక్యాలు, సముదాయాలు, సంపుటాలు, వ్యాసాలు ఇలా ఎన్నో వస్తున్నాయి కదా. అట్లానే ఈ వైష్ణవుడికి 26 లక్షణాలతో అతనికి అనేక రకాలైనటువంటి ఆయన జీవితంలో వీటి మిశ్రమాలతో అనేక రకాలైన పరిస్థితుల్లో వాటిని అతను ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇది ఈ భక్తునికి ఉండేటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఇక్కడ ఎందుకని ఆధ్యాత్మిక లక్షణాల గురించి మాట్లాడామంటే, సేవ అనేటువంటిది సేవాభావం లేకుండా కూడా సేవను చేయొచ్చు. అట్లా కూడా చేయొచ్చు మనం. సేవాభావం అనేటువంటిది పూర్తిగా లేకుండా చేయాలంటే చేయొచ్చు సేవ అట్లా. కానీ మనం నిజంగా ఈ ఆధ్యాత్మిక మార్గంలో నిజంగా అభివృద్ధి సాధిస్తున్నాం అనేటువంటిది, లేదా సాక్షాత్కారం నిజంగా పొందుతున్నాం అనేటువంటి తెలుసుకోవడానికి పరీక్ష ఏమిటి అంటే ఈ ఆధ్యాత్మిక లక్షణాల యొక్క ప్రదర్శన. ఎంతోమంది సేవ చేస్తుంటారు, ఆధ్యాత్మిక లక్షణాల ప్రదర్శన లేకుండా, సేవాభావం అనేటువంటిది లేకుండా సేవ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఆధ్యాత్మిక లక్షణాలు ఎప్పుడైతే మనలో ప్రదర్శితం అవుతాయో ఆ రోజు నీకు ఇది పరీక్ష అర్థమవుతుంది, నేను నిజంగా అభివృద్ధి సాధిస్తున్నాను అని చెప్పి.
జస్ట్ లైక్ వీ రికగ్నైజ్ ద డైమండ్ బై ఇట్స్ క్వాలిటీస్, ఇన్ ద సేమ్ వే వీ రికగ్నైజ్ ఎ సెల్ఫ్ రియలైజ్డ్ పర్సన్ బై దర్ క్వాలిటీస్ అండ్ వీ షుడ్ హ్యావ్ అ క్లియర్ ఐడియా ఆఫ్ దీస్ క్వాలిటీస్ both for understanding who is the self-realized person, so that we can actually take full benefit from them, and also to understand where we stand in our own spiritual progress. And a third reason to discuss these qualities in the context of vijnana is that it tells you the depth of realization of a devotee, because unless one has deep realizations, he won't be able to consistently manifest these qualities. The richness of character of a devotee can be understood by discussing these qualities.
గుడి వజ్రం అంటే దాని లక్షణాలు బట్టి దాన్ని మనం గుర్తిస్తాం. అట్లా భక్తుడిని కూడా ఆయనకి ఆధ్యాత్మిక లక్షణాలను బట్టి ఆయన ఎంత భక్తుల అభివృద్ధి చెంది ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం గుర్తించవచ్చు. అది ఎట్లా మరి భక్తుడిని మనం ఆయనకి పరీక్ష ఏమిటి, ఈ ఆధ్యాత్మిక లక్షణాలు అతనిలో ఎంత కనపడుతున్నాయని. ఆధ్యాత్మిక లక్షణాల గురించి మనం బాగా చర్చించుకోవాలి. దానికి ఏమిటంటే మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఆధ్యాత్మిక లక్షణాల గురించి మనకు అవగాహన ఉంటే ఆ ఆధ్యాత్మిక లక్షణాలు ఎవరిలో మనకు కనపడుతున్నాయో అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి పూర్తి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. రెండోది, మనం ఆధ్యాత్మిక స్థితిలో ఏ స్థానంలో నిలిచి ఉన్నాం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. మూడోది, ఈ ఆధ్యాత్మిక లక్షణాలను మనం బాగా తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సాక్షాత్కారం ఎంత గాఢంగా ఉంది, అతను ఎంత గాఢంగా ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతున్నాడు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. వీటన్నింటి కోసం అని చెప్పి ఆధ్యాత్మిక లక్షణాలు ఎప్పుడు కూడా మనము చర్చించుకుని వాటిని బాగా తెలుసుకునే దానికి మనం ప్రయత్నించాలి.
సో వాట్ ఐ వుడ్ లైక్ టు డూ ఈస్ టు డిస్కస్ ద 26 క్వాలిటీస్ ఆఫ్ ఎ డివోటీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ విజ్ఞాన, బికాజ్ నౌ వి కెన్ ఈజీలీ బై డూయింగ్ దట్ వి కెన్ ఈజీలీ నో హౌ రియలైజ్ వి ఆర్ అండ్ హౌ వి కెన్ ఇంప్రూవ్ అవర్ రియలైజేషన్స్.
ఇక్కడ ఇప్పుడు విజ్ఞానం అనేటువంటి ఈ చర్చనీయాంశం గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం కాబట్టి ఈ విషయానికి సంబంధించి 26 వైష్ణవ లక్షణాలు ఇప్పుడు మనం చెప్పుకుందాము. 26 వైష్ణవ లక్షణాలు మనం చెప్పుకోవడం వల్ల అసలు మనకెంత ఆధ్యాత్మిక అనుభూతి ఉంది, మన స్థానం ఎక్కడుంది, మనం ఇంకా చేరాల్సింది ఎంత ఉంది మనకు అర్థమవుతుంది.
లార్డ్ చైతన్య గేవ్ దీస్ 26 క్వాలిటీస్, కృపాలు, అకృత ద్రోహ, సత్యసార, సమ, నిదోష, వదాన్య, మృదు, శుచి, అకించన, సర్వపకారక, శాంత, కృష్ణేక శరణ, అకామ, అనిహ, స్థిర, విజిత, షర్గుణ, మితభూక, అప్రమత్త, మానద, అమాని, గంభీర, కరుణ, మైత్ర, కవి, దక్ష, మౌని. ఈస్ ద 26 క్వాలిటీస్ హీ గేవ్. అండ్ ఇఫ్ యూ కంపేర్ దాట్ విత్ సమ్ ఆఫ్ ద క్వాలిటీస్ హియర్ ఇన్ ద భగవద్గీత, ఇట్ సీమ్స్ దట్ దే డోంట్ మ్యాచ్ ఎగ్జాక్ట్లీ, బికాస్ Krishna emphasizes happiness, who is equal in both happiness and distress, who is tolerant, who is always self-controlled. There may not be a one-to-one correspondence, but these 26 qualities include these. We just have to understand how. And a good exercise would be to do a comparative study of these 26 qualities and the qualities that Krishna mentions in Bhagavad Gita. So I'm not going to do the comparison today, but I'm going to just go through the 26th list and wherever possible try to point out things from the Bhagavad Gita.
Chaitanya Mahaprabhu 26 vaishnava lakshanalu cheppu unnaru manaki ikkada aacharyakaramaina vishayamu aa 26 vaishnava lakshanalu Krishnudu ikkada Bhagavad Gita lo evaithe lakshanalu perukunnado వాటితో చూసుకుంటే ఆ 26 కూడా ఇక్కడ ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సుఖదుఖాల పట్ల సంభావాన్ని కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి, ఆత్మనిగ్రహాన్ని కలిగి ఉండాలి, ఇటువంటివన్నీ ఇక్కడ పేర్కొన్నారు. అయితే ఆ 26 వైష్ణవ లక్షణాలు ఇవన్నీ మనకు కనిపించకపోవచ్చు, కానీ ఈ రెండింటిని కూడా మనము ఒక చోట చేర్చి మనం గనక వీటిని చక్కగా అధ్యయనం చేసినట్లయితే అది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. 26 వైష్ణవ లక్షణాలు ఏవైతే చైతన్య మహాప్రభు పేర్కొన్నారో, ఏవైతే కృష్ణుడు భగవద్గీతలో ఇక్కడ లక్షణాల గురించి తెలియజేశాడో, ఈ రెండింటిని మనం సరిసమానంగా చేర్చి ఒకసారి వీటిని గురించి మనం అధ్యయనం చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మనం ఇప్పుడు అది చేయడం లేదు. మనం 26 వైష్ణవ లక్షణాల గురించి ఇక్కడ చర్చిస్తున్నాము. అవసరం ఉన్న చోట వాటి యొక్క వివరణ ఇక్కడ ఏదైతే ఉందో కృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్న లక్షణాల్లో దాని గురించి మనం చెప్పుకుంటాం.
సో ఇన్ దిస్ లిస్ట్ ఆఫ్ 26 సమ్ క్వాలిటీస్ ఆర్ సిమిలర్ అండ్ they tend to overlap, but they're not identical. Kripalu, Sarvapakaraka, Vadanya, and Karuna. These four are related qualities, but they don't all mean the same thing. They're different. But they go together. So what is Kripalu? Kripalu means the devotee is very merciful. It is not easy to develop this quality of mercifulness because one has to be completely free from any tendency to exploit others. Completely free from any tendency whatsoever to use anything for one's own sense gratification. This is necessary condition to be completely merciful to others. So, but we can become merciful by giving the message that the acharyas have given us, particularly Srila Prabhupada, to others, and making arrangements for others to receive this message. And we can, within mercy, forgiveness is included. One who is forgiving is one of the qualities that Krishna mentions. But within mercy, forgiveness is included because you don't see the fault that somebody has, you know, you don't look at that, you don't judge them for their mistake. You forgive them and show mercy. The best way to show mercy is to somehow engage them in Krishna service, in spite of their proving to be not so worthy of it. Because that is what sustains every soul, our service to Krishna. Wherever we are, we must serve. Under whatever circumstances, we must serve. And even if we have by chance fallen down, a devotee finds a way to engage us in Krishna service. He doesn't discard us. I was just discussing with someone in my room. Ramanujacharya debated with one Mayavada scholar for 18 days in a row. And 17th day, Ramanujacharya was praying, "My dear Lord, I'm not able to establish the truth. You know, it's not that I'm selfishly doing this for your glorification I'm trying to do, but I'm unable to defeat this scholar. He keeps coming with these tarkas. It's just so difficult to defeat." So Varadaraja appeared in his dream and assured him, "Today we will definitely be able to. Go tomorrow, you'll be definitely able to defeat this scholar." So the next day Ramanujacharya appeared very, very confident, effulgent, because he had the assurance of the Lord. It was not that he had some special trick up his sleeve or something like that. He was looking completely confident, and when the scholar saw Ramanujacharya in that brilliant demeanor, he thought that today he's going to pulverize me, so I better surrender. So he surrendered to Ramanujacharya. And Ramanujacharya, out of his mercy, he accepted him as a disciple and engaged him in defeating Mayavada philosophy, writing books to defeat Mayavada philosophy. So this is the mercy of a devotee, that he finds some way to engage people in Krishna service, even in spite of their disqualification.
ఇక్కడ చెప్తున్నారు కృపాలు సర్వోపకారక వదన్య కరుణ అనేటి ఈ నాలుగు కూడా చూసేదానికి ఒకేలాగా అనిపిస్తాయి, కానీ వీటిలో మనం సూక్ష్మంగా చూసినట్లయితే వాటికంటే వాటి ప్రత్యేక స్థానం అనేటువంటిది ఉంటుంది. ఈ 26 లక్షణాలను మనం చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఇందులో మొట్టమొదటి వచ్చి కృపాలు. కృపాలు అంటే దయను కలిగి ఉండడం. ఒక వ్యక్తి దయను కలిగి ఉండాలి అంటే మొట్టమొదటి అతను తోటివారిని ఉపయోగించుకునేటువంటి బుద్ధి నుంచి బయటపడాలి. ఇంద్రతృప్తి కోసం తోటివారిని ఉపయోగించుకోవాలనేటువంటి బుద్ధి నుంచి బయటపడడం అనేది దయను చూపించడానికి మొట్టమొదటి లక్షణం, అది కావాలి. తర్వాత ఎప్పుడైతే మనం తోటివారిని ఉపయోగించుకోవాలని బుద్ధి నుంచి బయటపడతామో, తోటివారికి మనం దయను చూపించగలుగుతాం పూర్తిగా. ఎట్లా దయను చూపించగలుగుతాము? కృష్ణ చైతన్యాన్ని వాళ్ళకి ప్రచారం చేయడము, కృష్ణ చైతన్యాన్ని వాళ్ళు తీసుకునే దానికి కానీ కావాల్సిన ఏర్పాట్లు చేయడము, ఇటువంటివన్నీ కూడా మనం చేయగలుగుతాము. అది నిజమైనటువంటి దయ. ఇంకొకటి దయ అంటే క్షమాగుణం కూడా అందులోనే ఇమిడి ఉందన్నమాట. కృష్ణుడు భగవద్గీతలో సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే దయను కలిగి ఉంటారో క్షమ అనేటువంటిది అందులో సహజంగానే ఉంటుంది. అందుకని ఇతను ఏం చేస్తాడు, ఈ దయతో ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ యొక్క సేవలో ఏదో విధంగా నిమగ్నం చేయాలని చెప్పి ప్రయత్నిస్తాడు. ఒక వ్యక్తిని నువ్వు ఎందుకు పనికిరావు అని అతనికి అధమస్థానాన్ని అతనికి ఎత్తి చూపించే బదులుగా అతను తీసుకొచ్చి కృష్ణకి సేవలో నిలబెడతాడు. వాస్తవానికి జీవుడు బ్రతకగలిగేది, జీవుడు నిజంగా తనను తాను పోషించుకోగలిగేది కృష్ణ యొక్క సేవలోని. ఆ సేవ అతనికి ఏదో విధంగా అందజేస్తాడు అనమాట. ఈ భక్తుడు ఇప్పుడు ఎవరైనా సరే పొరపాట్లు చేస్తారు, పతనం అవుతారు, అటువంటి స్థితిని వాళ్ళని చూసి ఇతను ఏం చేస్తాడంటే ఏదో విధంగా అతని కృష్ణకి సేవలో నిమగ్నం చేస్తాడు. అతను ఎక్కడున్నా, ఎటువంటి స్థితిలో ఉన్నా అతని కృష్ణకి సేవలో నిమగ్నం చేస్తాడు. ఉదయం ఇంతకుముందు గదిలో ప్రభు వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట. రామానుచార్య ఒక సందర్భంలో ఒక వ్యక్తితో, ఒక మాయవాద పండితుడితో వాదిస్తారు. 17 రోజులు వాదించినా గాని రామానుచార్య అతన్ని ఓడించలేకుండా ఉంటారు, అతనితో గెలవలేకుండా ఉంటారు. రామానుచార్య ఎంతో దిగులతో భగవంతుని ప్రార్థిస్తారు, "నేను ఇదంతా నా స్వార్థం కోసం చేయడం లేదు, నీకోసం చేస్తున్నాను." అతను ఈ విధంగా రకరకాల తర్కాలతో నా ముందుకొచ్చి నన్ను అసలు ఏమాత్రం కదలకుండా చేసేస్తున్నాడు అని చెప్పి ప్రార్థిస్తే ఆ రాత్రి వరదస్వామి కలలో కనిపించి నీకేం పర్వాలేదు రేపు వెళ్ళు 18వ రోజు నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు అని చెప్పాడు. అప్పుడు తర్వాత రోజు ఉదయాన్నే రామానుచార్య దృఢ విశ్వాసంతో ఆయన చాలా దృఢమైనటువంటి నమ్మకంతో ఆ రోజు ఆయన పోటీకి వెళ్లాడు. అప్పుడు ఆయన ఇక తేజస్సుతో ప్రకాశించిపోతున్నాడు. ఆయన ఎప్పుడైతే పోటీకి వచ్చి కూర్చున్నాడో ఈ మాయావాద పండితులు అతను చూసి ఆయన తేజస్సును చూసి ఈయన అనుకున్నాడు ఈ రోజు నన్ను ఈయన పూర్తిగా తలకిందులు చేసేస్తాడు నన్ను ఓడించేస్తాడు ఇతను అని చెప్పి ఎందుకు తర్కం ఊరికినే ముందుగానే శరణాగతి పొందేద్దామని చెప్పి రామానుచారికి శరణాగతి పొందాడు. అప్పుడు రామానుచారి అతని పట్ల ఎందుకు దయను చూపించి అతను రామానుచారి ఆయన తనకి శిష్యునిగా తీసుకుని అతనికి ఓ సేవనిచ్చారు. ఏం సేవనిచ్చారంటే మాయావాద వ్యక్తుల్ని ఓడించేదానికోసం పుస్తకాలు రాసి వాళ్ళని ఓడించేదానికోసం అతను నియమించారన్నమాట. ఇట్లా భక్తుడు ఎప్పుడు ఏం చేస్తాడు మనల్ని మన యొక్క పతన స్థితిని గుర్తించి క్షమించి మనల్ని ఏదో విధంగా కృష్ణ యొక్క సేవలో నిమగ్నం చేస్తాడు. కృపాలు అంటే అది.
సో డివోటీ ఈజ్ ఆల్వేస్ థింకింగ్ హౌ టు షో మర్సీ అండ్ కృష్ణ కాన్షియస్నెస్ కెన్ ఓన్లీ బి అవేకెన్డ్ బై ద కాజ్ ఆఫ్ మర్సీ ఆఫ్ డివోటీస్ అన్లెస్ దే మర్సిఫుల్ దేర్ ఇస్ నో వే ఎనీ అమౌంట్ ఆఫ్ పైటీ తపస్యా గివింగ్ చారిటీ దిస్ విల్ నాట్ అవేకన్ అవర్ లవ్ ఫర్ కృష్ణ. ఓన్లీ వే ఇస్ వెన్ ఎ డివోటీ షోస్ కాస్ట్లెస్ కంపాషన్ is due to nothing that we have gained or we have deserved. So mercy means receiving something which is undeserved. So a devotee is not thinking he is very merciful, rather he is thinking he is very hard-hearted. That is the way a devotee feels about himself, that I have no compassion. But that out of his feeling indebted to all the mercy that he is receiving, he shares that mercy with others. He is always thinking, the Lord is unlimitedly merciful. His mercy should be given to everybody. And therefore he takes all kinds of risks to give that mercy to others.
Bhaktulu eppudu kuda endo dayanu kaligi untadu. Aina Krishna chetana ainatundi eppudu kuda akaranamainatundi bhaktulaku krupa chetane manam pondagalam. Manantara manam ee Krishna chetananni pondalem. Andukane bhaktulu em chesaru eppudu dayanu kaligi untaru kabatti ఆ దయంతో మనకి కృష్ణ చైతన్యాన్ని ఇస్తూ ఉంటారు. కృష్ణ చైతన్యం పొందే పద్ధతి అదే. మనం ఎన్ని పెద్ద పెద్ద పుణ్యాలు చేసుకున్నా గానీ, తపస్సులు చేసినా గానీ, దానాలు చేసినా గానీ కృష్ణ చైతన్యం అయితే మాత్రం పొందలేము. కృష్ణ చైతన్యం భక్తులకి అకారణమైన కృప ద్వారా మాత్రమే మనం పొందాలి. భక్తుల విషయానికి వచ్చేసరికి అతనేం చేస్తాడంటే, నేను చాలా దయామణి అనుకోడు ఆయన, నేను చాలా రాతి గుండె గలవాణ్ణి, నాకు దయ అనేటువంటిది లేదు అని అతను భావిస్తూ ఉంటాడు. అలా భావించడం ద్వారా అతను భగవంతుని కృప ఎంతో పొందుతూ ఉంటాడు. అతనేం చేస్తాడంటే భగవంతుడు పరమదయాలు, ఆయన దయని అందరికీ పంచిపెట్టాలని చెప్పి ఏం చేస్తాడు, ఆ స్వామి భగవంతుని యొక్క దయని పంచిపెట్టడం కోసం తాను అన్ని విధాలైన కష్టాలు తీసుకుంటాడు. ఈయన ఈ హృదయంలో ఈ భావన కలిగి ఉన్నాడు కాబట్టి నాకు దయ లేదు, నేను ఎంతో కఠినమైన వాడినని ఆయన ఎంతో దయను పొందుతూ ఉంటాడు, కృపను పొందుతూ ఉంటాడు, దాన్ని ఆయన అందరికీ పంచిపెడుతూ ఉంటాడు.
సో ది అదర్ త్రీ క్వాలిటీస్ కనెక్టెడ్ టు కృప ఆర్ బదాన్య, సర్వపకారక అండ్ కరుణ. Karuna means, Karuna is slightly different than mercy. Karuna means that one feels the sufferings of others as one's own suffering. Not only one feels the sufferings of others, he doesn't just see it, that these people are suffering. He feels it as his own suffering, like Prahlada Maharaj says, Naiva Dvijaya Paradurathya Vaitanyas, తద్వీర గాయన మహామృత భగ్న చిత్త శోచే తథో విముఖ చేత సేంద్రియార్థ. శోచే, హీ యూజెస్ ద స్ట్రాంగ్ వర్డ్ శోచ, బికాస్ ద డివోటీ ఈస్ బియాండ్ శోచతి కాంక్షతి, డజన్ లమెంట్ ఫర్ ఎనీథింగ్, బట్ హీ ఫీల్స్ సారీ ఫర్ పీపుల్ హు ఆర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ కృష్ణ కాన్షియస్నెస్ బికాస్ దే ఆర్ రియలీ సఫరింగ్ విదౌట్ కృష్ణ కాన్షియస్నెస్. సో హీ ఫీల్స్ ద సఫరింగ్ ఆఫ్ అదర్స్ అండ్ పార్ట్ టూ he is determined to somehow alleviate their suffering. Simply feeling the suffering is also good, but a devotee is determined to remove the suffering of others according to his capacity. Suppose you find someone, you are a medical doctor, and you find someone on the street badly injured. It's one thing to say, it's really sad that they are hurt badly. It's another thing to try to help them with your expertise. So karuna is that quality by which a devotee is trying to, he is not only determined, he is not only feeling the others of other suffering, but he is also determined to remove their suffering.
ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్నాము ఈ కృపాలు అనేటువంటిది దీనికి సంబంధించి ఇంకా మూడు ఉన్నాయని చెప్పుకున్నాం. అవేమిటంటే సర్వోపకారక వదన్య కరుణ అని చెప్పి కరుణ అనేటువంటిది ఇప్పుడు గమనిద్దాం. ఈ కృపకు అంటే దయకును కరుణకి వ్యత్యాసం ఉంది. కరుణ అంటే ఆ వ్యక్తి పట్ల మనము అతనికి బాధను గమనించి ఆ బాధను మనం భావించటం, ఇది వ్యత్యాసం ఉందన్నమాట. ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటే ఈ బాధ నాది అని చెప్పేసి మనం భావించటం ఆ విధంగా. అక్కడ మనం చూడొచ్చు భాగవతంలో ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే స్వచ్ఛ అనేటువంటి ఒక పదాన్ని ఉపయోగించాడు. మనం ఏం చెప్తామంటే భక్తుడికి స్వచ్ఛ తెలియదు, కాంక్ష తెలియదని మనం చెప్తాము. కానీ ఇక్కడ స్వచ్ఛ అని చెప్తున్నాడంటే ఆయన బాధపడుతున్నాడు. దేని గురించి? ఎవరైతే కృష్ణ చైతన్యంలో లేరో వాళ్ళు బయట అనేక బాధలు అనుభవిస్తున్నారు. కృష్ణ చైతన్యం లేకపోతే ఎవరైనా సరే బాధపడతారు. ఆ బాధ ఈయన బాధపడుతూ ఈ ఆ బాధను వాళ్ళ నుంచి ఏ విధంగా తొలగించాలని చెప్పేసి ఆయన భావిస్తున్నాడు. ఇక్కడ కరుణ అంటే మనం గుర్తించాల్సింది, అతను బాధపడుతున్నాడని చెప్పి చూసి మనం అరే చూసి వదిలేయటం కాదు. ఇక్కడ అతను బాధపడుతున్నాడు అనే బాధ మనం భావించడం ఒక ఎత్తే, అతని బాధను తొలగించాలని ప్రయత్నించడం మరొక ఎత్తు అనమాట. ఈ కరుణ అనేటువంటి దాంట్లో అది జరుగుతుంది. ఎవరైనా సరే రాజాలు పడిపోయినాడు, బాగా గాయాలయ్యాయి, మనం అతను చూశాము. చూసిన తర్వాత సరే ఇతను చాలా గాయాలయ్యి ఉన్నాడని చెప్పేసి అతని పట్ల మనము జాలి చూపించడం ఒక తరహా. అలా కాకుండా దగ్గరికి వెళ్లి అతని బాధ మన బాధ అని చెప్పి అనుకుని అతనికి మన చేతనైన సహాయం చేయాలని ప్రయత్నించడం, అనుభవజ్ఞుడైన వైద్యుల దగ్గర తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా చేయటము ఒక తరహా. ఇక్కడ కరుణ అంటే అదే అనమాట. తోటి వారి యొక్క బాధను గుర్తించి ఆ బాధను తనదిగా భావించి ఆ బాధను వారి నుంచి ఏ విధంగా తొలగించాలని ప్రయత్నించడం కరుణ.
సో మహారాజ్ ప్రేక్షత్ ఇస్ వెరీ కంపాషనేట్. సో ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఫ్రమ్ సుఖదేవ్ గోస్వామి ఆన్ అవర్ బిహాఫ్. హీస్ ఫీలింగ్ ద సఫరింగ్స్ ఆఫ్ అదర్స్ అండ్ దేర్ఫోర్ హిస్ క్వశ్చన్స్ ద సేజ్ ఆఫ్ నామి శరణ్య. They're very compassionate. They're feeling how people are going to suffer in Kali Yuga. They can actually feel the defects of this age. With so much feelings they're expressing that. Prayan Alpaisha Sabya Kalavasmin Yugejana Manda Sumanda Mathyu. They're not criticizing. It's not that they're just condemning. They are deeply feeling the completely paraplegic condition of the people of this age. And they, therefore, out of compassion, they are raising the question, what have you determined to be the ultimate welfare for all people? So these are examples from scriptures of karuna. And one can go on and on about how devotees show their compassion to others in so many scriptural examples. Narada Muni, one good example of how Narada Muni helps Daksha. After Narada Muni preaches to the Hariashvas and Bahulashvas, the 11,000 sons of Daksha, Daksha was feeling extremely envious in his heart. He was feeling furious. So Narada Muni decides to go and see him. Why? He wants to get the fire out of Daksha's mouth, of his heart. So he goes to see him so that he will just spit out all the fire in his heart and then he will be somewhat peaceful. So this is an extreme example of compassion where a devotee feeling the miserable condition of someone who is feeling so envious takes a risk, a very great risk, because he knows what Daksha is going to do. Daksha calls Narada the worst possible names. He says, you are a very attached person, you don't know the principles of Dharma. He just speaks exactly the opposite of Narada's qualities. But after speaking all those things, Daksha, because of the darshan that Narada gave, he felt relieved. He actually apologized, finally, after making this horrible mistake. So, this is the idea that devotees are very merciful. Compassionate, they feel the sufferings of others. And therefore they also hear, when they're hearing from others, they're paying very careful attention. That they want to really assist the person to overcome his obstacles. They are not giving a universal solution. Chant Hare Krishna and be happy. That is true. But there are certain things that are blocking a devotee from chanting Hare Krishna properly. And therefore, devotees very compassionately trying to sit with others and find out what is it that is blocking this person. Why is he not able to take the chanting of Hare Krishna mantra? So sometimes out of compassion, a devotee may speak very strongly also. Like Vidura speaks to Dhritarashtra. He knows Dhritarashtra is suffering like anything. And he makes his whole pilgrimage tour and comes back to Hastinapur just for this one purpose. He had no business to come to Hastinapur. He already met Maitreya, met Uddhava. He knows everything is over. Krishna has already returned. There's about all the, you know, the Pandavas are well situated. So he didn't come for any of those reasons. He came only to deliver Dhritarashtra.
పరిశుద్ధ మహారాజు కూడా ఎంతో కరుణ కలిగి ఉన్నాడు ఆయన. అందుకనే ఆయన ఇన్ని మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు సుఖదేవ గోస్వామిని. మనందరి యొక్క బాధలను ఆయన భావించి మనందరి బాధలు తొలగించడం కోసం ఆ ప్రశ్నలన్నీ కూడా ఆయన అడుగుతున్నాడు. అట్లానే నయంశరణలో ఉన్నటువంటి ఎవరైతే సౌనుక దృష్టిలో ఉన్నారో వాళ్ళు కూడా అదేవిధంగా వాళ్ళు కలియుగంలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాళ్ళు చెప్తున్నారన్నమాట. అంటే యవలక్షణాల యొక్క పరిస్థితిని గమనించి వాళ్ళు ఎంతో బాధపడుతూ ఆ బాధను తమదిగా భావిస్తూ దాన్ని తొలగించడానికి గాను అందరికి ఉపయోగపడేటువంటి శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమం ఏది అని చెప్పి సోత గోస్వామిని ప్రశ్నిస్తూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఈ ప్రాయణ అల్పాయుష సభ్య ఈ శ్లోకాలన్నీ వాళ్ళు చెప్పారు. దీని అర్థం వాళ్ళు కలియుగ లక్షణాలను చూసి కలియుగం ఇంత అవలక్షణాలు కలిగింది అని చెప్పి వాళ్ళు విమర్శించడం లేదు. కలియుగ అవలక్షణాలని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు భావించి బాధతో వాళ్ళు వాటి పరిష్కారానికి సోత గోస్వామిని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూడొచ్చు ఈ విధంగా భక్తుడు ఎప్పుడు కూడా తోటి వాళ్ల యొక్క బాధను తొలగించడం కోసం ఆ బాధను తనదిగా భావించి కరుణ చూపించి దానికి పరిష్కారం వాళ్ళకు చూపిస్తున్నాడు. ఇట్లాంటి ఉదాహరణలు శాస్త్రంలో తీసుకుంటే మనకి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇంకొక ఉదాహరణ నారదముని. ఆయన దక్షిణ కుమారులు అయినటువంటి హరేశ్వాలు బహుళశ్వాలు వీళ్ళందరినీ ఆయన ఉద్ధరణ చేసిన తర్వాత మొత్తం వాళ్ళు 11,000 మంది కుమారులు వాళ్ళందరినీ ఉద్ధరణ చేసిన తర్వాత ఇక్కడ దక్షుడికి చాలా చాలా అసూయ ఏర్పడిపోయింది నారదముని అంటే. ఆయనకి చాలా కోపం వస్తుంది అన్నమాట. ఆయన హృదయం నిండా నోటి నిండా కోపం నిప్పులు కక్కుతూ ఉన్నాడు అతను. ఈ విషయం నారదుని అర్థం చేసుకుని సరే పాపం ఆయన కక్కాలనుకుంటున్నాడు కానీ ఆయనకి ఎవరు లేరు నేను వెళ్తాను వెళ్ళి అతని ముందు నిలబడతాను నా మీద కక్కుతాడు అదంతా అని చెప్పేసి వెళ్ళి ఆయన ముందు నిలబడ్డాడు. ఇంకా అప్పుడు దక్షిణ ఏం చేశాడు హృదయంలో నోట్లో ఉన్నటువంటి కోపం అంతా ఆయన మీద కక్కేశాడు. కక్కిన తర్వాత ఆయనకు ఉపశమనం భావించాడు అనమాట. ఎంత ఏవైతే నారదముని యొక్క స్వభావానికి లక్షణాలకి వ్యతిరేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయో వాటన్నింటితో నారదముని ఆయన నిందించాడు. నీకు ధర్మం అంటే తెలియదు, నువ్వు అసలు ధార్మిక పరుడు కాదు, అనేక రకాలైనటువంటి నీచ పదజాలంతో ఆయన దూషించాడు. ఎందుకని అంటే ఇది చాలా చాలా పెద్ద విషయం. ఇది అవతల వ్యక్తి అసూయతో బాధపడుతున్నాడని చెప్పేసి అర్థం చేసుకుని భక్తుడు కరుణతో అతని ముందు వెళ్లి నిలబడి అతని తిట్టే తిట్లన్నీ కూడా తీసుకోవడం అనేది ఆ విధంగా అతని మీద కరుణ చూపించడం అనేది చాలా పెద్ద పెద్ద కష్టం. ఇది అటువంటి కష్టం కూడా తీసుకుని నారదుని వెళ్లి అతని ముందు నిలబడుతున్నాడు. ఎందుకనంటే భక్తుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణము ఆ వ్యక్తి ఆ స్థితిలో దేనికోసం బాధపడుతున్నాడు అర్థం చేసుకుని దానికి తగినటువంటి పరిష్కారం అతను కరుణ రూపంలో చూపిస్తాడనమాట. అంతేగాని మనం చెప్తాం అందరికీ హరే కృష్ణ మంత్రం జపం చేయండి ఆనందంగా ఉండండి అని చెప్పేసి సార్వత్రిక సూత్రం ఒకటి చెప్పేస్తాం. కానీ నిజమే అది కాదనట్లేదు. కానీ అక్కడ ఆ వ్యక్తికి ఆ సందర్భంలో హరే కృష్ణ మంత్రం జపం చేయడానికి ఏదో అడ్డుకుంటూ ఉంది. ఏమిటి అడ్డుకునేది? అది వ్యక్తిగతంగా వెళ్లి అతన్ని కనుక్కొని అతని మీద కరుణ చూపించి ఆ అవరోధాన్ని అతన్ని తొలగింపజేసి అతను తిరిగి హరే కృష్ణ మంత్రం జపింపజేసే విధంగా చేయడానికి భక్తులు కరుణ చూపిస్తాడు అనమాట. ఇలా కరుణ గురించి చాలా ఉన్నాయి శాస్త్రాల్లో ఉదాహరణలు. విదురుడు కూడా అదేవిధంగా ఆయన తీర్థయాత్రలకు వెళ్తాడు. ఇంకా మళ్ళీ ధృతరాష్ట్రుడి దగ్గరికి తిరిగి రావాల్సిన అవసరం లేదు ఆయనకి. అప్పటికే ఆయన మైత్రేయ ముందు కలిశాడు, ఉద్ధవుని కలిశాడు, విషయాలను తెలుసుకున్నాడు, కృష్ణుడు లీలలు సమాప్తం చేసి వెళ్లిపోతున్నాడని చెప్పి తెలిసింది, పాండవులంతా కూడా సుస్థాపితమై ఉన్నారని తెలిసింది. ఇంక ఇన్ని తెలిసిన తర్వాత మళ్ళీ హస్తినాపురానికి రావాల్సిన అవసరం లేదు ఆయనకి. కానీ ఈ ధృతరాష్ట్రుడి కోసమే వచ్చాడనమాట. ఒక్కోసారి భక్తులు కరుణతో భారీగా గట్టిగా కఠినంగా మనల్ని మందలిస్తారు కూడా, కరుణతో చేస్తారు. విదురుడు ఆ పని చేశాడు ధృతరాష్ట్రుడి కోసం. అతనికి రావాల్సిన అవసరం లేకపోయినా కరుణతో వచ్చి ధృతరాష్ట్రుని కఠినమైన మాటలతో మందలించి ఆయన మీద కరుణ చూపించి ఆయన ఉద్ధరించాడు.
సో వన్ హాస్ టు బి వెరీ బ్రాడ్ మైండెడ్. బదాన్య మీన్స్ మెగ్నానిమస్, బ్రాడ్ మైండెడ్ ఆర్ లార్జ్ హార్టెడ్ ఇన్ ఆర్డర్ టు యాక్చువల్లీ షో కంపాషన్. అదర్వైజ్ we will start making material evaluations of situations, where we can show compassion, where we cannot show compassion, and so on. So, Chaitanya Mahaprabhu is called Mahavadanyaya, and the devotee is similarly Vadanya. He is not Mahavadanya. Only Lord Chaitanya is called Mahavadanya. Others are Vadanya. So, Mahaprabhu didn't say Mahavadanya. These are his verses. Kripalu Akrita Droha Satyatharsama. This is Lord Chaitanya's verses. So, he spoke these verses. So, but in that, he doesn't make Mahavadanya. So, following Lord Chaitanya, we have to be very broad-minded to accommodate all sorts of people. And really, the real broad-mindedness is to know how to help a person progress gradually in the path of Krishna consciousness. While there are certain general duties for everybody, hearing, chanting, worshipping Krishna, hearing Bhagavatam, all these things are general duties for everybody. But on the other hand, there are specific duties that are given to each person to uplift them. If those specific engagements are not given, they won't be able to apply themselves to the general duties properly. This is the Vadanya quality of a devotee. He is able to understand the nature of different persons and engage them in such a way that it gives them a platform for practicing Krishna consciousness. Narada Muni, when he meets Dhruva Maharaj, Dhruva Maharaj flatly refused Narada Muni. Narada Muni gave some brahminical instructions to Dhruva Maharaj. He said, "This is too much for me, I cannot follow this. I am a Kshatriya, my blood is Kshatriya. I want a kingdom greater than Brahma's. In order to achieve that, I don't mind doing it by honest means, but that I will not give up. Give me some instruction by which I can achieve that." So Narada Muni was not stuck up. He said, "I am giving you instruction, you are not following it, so you can go." He found a way to change Dhruva Maharaj's heart. So, but Dhruva had some sincerity. He wanted to achieve his goal by an honest means. He didn't want to do it dishonestly. That sincerity Narada saw. And although he was in a Kripana Buddhi situation, he was miserly, but Narada Muni was able to take advantage of that sincerity and bring him to the pure devotional platform. So a devotee is Vadanya, means he's so broad-minded that he is always thinking how to assist someone to situate themselves in a platform from which it will be easy for them to practice Krishna consciousness. So, unless one feels deep compassion and one is very merciful, Vadanya quality cannot manifest. These things go together. So one can feel very merciful, but to really help someone, one has to be also broad-minded.
తర్వాత లక్షణం వచ్చేసి వదన్య అనేటువంటిది. వదన్య అంటే విశాలమైన హృదయాన్ని, విశాలమైనటువంటి మనసును కలిగి ఉండడం. ఇక్కడ ఈ వదన్య అనేటువంటిది కనుక లేకపోతే మనం ఏం చేస్తామంటే, మనకు ఎదురైనటువంటి పరిస్థితులు, సందర్భాలలో భౌతికమైనటువంటి లెక్కలు వేసి ఎక్కడ మనం దయం చూపించాలి, ఎక్కడ మనం దయం చూపించకూడదు, ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచిస్తాం. వదన్య అనేటువంటి లక్షణం కనుక మనకున్నట్లయితే, విశాల హృదయంతో ప్రతి ఒక్కరికి కూడా కృష్ణ చైతన్యం పాటించేటువంటి అవకాశాన్ని కలిగించడానికి మనము ప్రయత్నించగలుగుతాం. ఇది ఎలా ఉంటుందంటే, సామాన్యమైనటువంటి బాధ్యతలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనం భక్తి సేవల్లో శ్రవణ ముఖ్యతను, విగ్రహారాధన, భాగవ శ్రవణం అనేటువంటివి, ఈ సామాన్యమైన బాధ్యతలు అందరికీ ఉంటాయి. కానీ కొన్ని ప్రత్యేక బాధ్యతలు అనేటువంటివి ఉంటాయి, అవి ఆయా వ్యక్తులకు ఆయా విధాలుగా ఇవ్వబడతాయి అన్నమాట. ఆ ప్రత్యేక బాధ్యత అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రత్యేక బాధ్యత అనేటువంటి అతనికి ఉంటేనే, ఆ వ్యక్తి స్వభావానికి తగ్గట్టుగా ఆ ప్రత్యేక బాధ్యత ఇస్తేనే దానిని అతని జీవితంలో ఆచరించుకుని దాని ద్వారా ఈ సామాన్య బాధ్యతలు ఏవైతే శ్రవణ కీర్తనాలు ఉన్నాయో వాటిని సక్రమంగా అనుసరించడానికి అతను ప్రయత్నించగలుగుతాడు. ఆయా వ్యక్తికి ఆయా స్వభావాన్ని బట్టి ఆ ప్రత్యేక బాధ్యతలు అతని కృష్ణ చైతన్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను నిమగ్నం చేస్తే దాని ప్రకారంగా అతను అందరితో పాటు ఒక ఆధ్యాత్మిక స్థాయికి వచ్చి అక్కడి నుంచి శ్రవణ కీర్తనాలన్నీ కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. భక్తుడు ఈ విషయంలో ఎంతో విశాల హృదయాన్ని కలిగి ఉండి అతను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అతని స్వభావానికి తగ్గట్టుగా అతని కృష్ణ చైతన్య స్థాయిలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో నిమగ్నం చేస్తాడనమాట. అందుకని ఈ విషయంలో భక్తుడు వదన్య అని చెప్పేసి పిలువబడుతున్నాడు. చైతన్య మహాప్రభు అనుకోండి, ఆయన మహావదన్య, అత్యంత కరుణ కలిగినటువంటి, అత్యంత విశాల హృదయుడు అనమాట ఆయన. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో వదన్య అని చెప్పేస్తుంది. ఈ శ్లోకం ఎవరు చెప్పారు? మహాప్రభు చెప్పారనమాట. మహాప్రభు ఇక్కడ వదన్య అనే పదాన్ని ఉపయోగించారు, కానీ మహావదన్య అనేది ఉపయోగించాల. అంటే మనం కూడా చైతన్య మహాప్రభు అడుగు జాడల్లో మనము విశాల హృదయాన్ని కలిగి ఉండి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ల యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు కృష్ణ చైతన్యంలో నమ్మకమయ్యే అవకాశాన్ని వాళ్ళకి కలిగిస్తూ వాళ్ళు ఒక ఆధ్యాత్మిక స్థాయికి వచ్చే విధంగా మనం వాళ్ళకి తోడ్పడాలి. అది ఖచ్చితంగా ఈ భక్తుడి వదన్య అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. మనం ఇక్కడ చూడొచ్చు, నారదముని కూడా ధ్రువమహారాజును కలిసినప్పుడు ఏవో బ్రాహ్మణ పరమైనటువంటి సూచనలు కొన్ని చెప్పాడు. చెప్తే ధ్రువుడు ఏమన్నాడంటే, నేను క్షత్రియుడిని, నా రక్తంలో క్షత్రియత్వం ఉంది, నువ్వు చెప్పే మాటలు నాకు ఎక్కడం లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. నేను నా తండ్రి కన్నా కూడా బ్రహ్మ కన్నా గొప్ప రాజ్యాన్ని నేను పొందాలి, దానికోసం నేను న్యాయ మార్గంలో ఎంతకైనా తెగిస్తాను నేను, కాబట్టి ఆ విషయంలో నాకు ఏదైనా సాయం చేసి చేయండి, లేకపోతే మీ దారిని మీరు పోండి అన్నాడు. అప్పుడు నారదుడు ఏమన్నా అన్నాడా, నేను ఈ సూచనలు ఇచ్చాను, నువ్వు తీసుకోలేదు, ఇంక నువ్వు ఎందుకు పనికిరావు, పో నీ దారిని అని చెప్పి అనలేదు. అతను ఒక్క విషయాన్ని గమనించాడు, ధ్రువులో నిజాయితీ ఉంది. ఆ నిజాయితీని గమనించి, ఏమిటా నిజాయితీ అంటే, అతను అంటున్నాడు నేను బ్రహ్మ కన్నా గొప్ప రాజ్యాన్ని నిజాయితీ మార్గంలోనే ప్రయత్నిస్తాను. ఇతను కృపణుడే, ఇతనికి ఎంతో కృపణత్వం ఉంది ధ్రువుడికి, కానీ నిజాయితీ అనేటువంటి లక్షణం కూడా ఉంది. నారదుని ఆ నిజాయితీ లక్షణాన్ని వెలికితీసి దాన్ని ఉపయోగించి అతని మీద అతన్ని ఉన్నతమైన సంపూర్ణ ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్లిపోయాడు. కాబట్టి వదన్య అంటే భక్తుడు ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ అత్యంత కరుణ ఉండాలి, దయ ఉండాలి. ఈ రెండు లక్షణాలు లేని వదన్య అనేటువంటిది మనం ప్రదర్శించలేము. మరి నువ్వు ఎంత దయని కలిగి ఉన్నా విశాల హృదయం అనేటువంటిది లేకపోతే నువ్వు ప్రతి ఒక్కరికి ఇందులో అవకాశం ఇవ్వలేవు. కాబట్టి వదన్య అనేటువంటి లక్షణం ద్వారా భక్తుడు ఏం చేస్తాడు, అన్ని విధాలైన వ్యక్తులకి కూడా కృష్ణ చైతన్యంలో ఏదో ఒక స్థానాన్ని కల్పించి వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళని ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాడు.
దట్ ఇస్ వై దుర్యోధన్ హీ వుడ్ నాట్ గివ్ ఈవెన్ ఎ పిన్ ప్రిక్ ఆఫ్ ల్యాండ్ టు యుధిష్ఠిర మహారాజ్ బికాస్ హీ నోస్ హీ ఈస్ వెరీ బ్రాడ్ మైండెడ్ సో ఈవెన్ దట్ వన్ పిన్ ప్రిక్ ఆఫ్ ల్యాండ్ హీ విల్ బి ఏబుల్ టు యూటిలైజ్ ఇట్ పర్ఫెక్ట్లీ బికాస్ ఆఫ్ హిస్ వదాన్య క్వాలిటీ.
అందుకనే ఇక్కడ యుధిష్ఠిర మహారాజ్కి దుర్యోధనుడు సూది మనమోపిన స్థలం కూడా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఈ యుధిష్ఠిర మహారాజ్ స్వభావం ఏంటంటే వదన్య, సూది మనం ఒప్పినంత స్థలం నువ్వు ఇస్తే కూడా ఆయనకి ఎంత విశాల హృదయం ఉంది కాబట్టి దాని నుంచి ఆయన ప్రయోజనాన్ని పొందగలుగుతాడు, దాన్ని అందరికీ పంచగలుగుతాడు.
ద లాస్ట్ ఆఫ్ దిస్ సెట్ ఆఫ్ ఫోర్ క్వాలిటీస్ ఇస్ సర్వోపకారక, అండ్ డివోటీ ఈజ్ ఆల్వేస్ ఎంగేజ్డ్ ఇన్ ది వెల్ఫేర్ ఆఫ్ వర్క్ ఆఫ్ ఎవ్రీవన్. అనదర్ వన్ పాయింట్ ఐ వాంట్ మేక్ అబౌట్ వదాన్య, a devotee is so broad minded that he can accept instructions from anyone also. He doesn't necessarily have to accept instructions only from a certain person. He is so broad minded that if there is some good value from anyone, he can accept it. Vidura, for example, when Duryodhan spoke very harsh words, Vidura took the brighter side. He said that, okay, this is a good opportunity for me to go on pilgrimage. So because he was very broad minded, he neither found fault with Duryodhan. He knew that Duryodhan was acting out of false ego. But this Vadanya quality will help you to see opportunities even in difficult circumstances. If you're not broad-minded, you will, even in good circumstances, you will find difficulty. If you're narrow-minded. If you're broad-minded, even in very difficult circumstances, you will find good opportunity to serve Krishna.
తర్వాత సర్వోపకారక అనేటువంటి లక్షణం ఉంది. నాలుగిట్లో మనం చెప్పుకుంటున్నాం కదా, సర్వోపకారక అంటే భక్తుడు ఎప్పుడు కూడా సర్వుల యొక్క ఉపకారం కోసం అతను ప్రయత్నిస్తూ ఉంటాడు, అందరికీ కూడా శ్రేయస్సును ఏ విధంగా చేయాలని చూస్తూ ఉంటాడు. వదన్య గురించి ఇంకొక లక్షణం ఏమంటే, భక్తుడు ఎంత విశాల విధంగా కలిగి ఉంటాడంటే ఎవరి దగ్గర నుంచి అయినా సరే అతను సూచనలు తీసుకుంటాడు. అతను ప్రత్యేకించి నేను ఒక వ్యక్తి దగ్గరే సూచనలు తీసుకుంటాను, మిగతా నేను పట్టించుకున్నా అనేది ఉండదని ప్రతి ఒక్క వ్యక్తికి యొక్క విలువను గుర్తించి అతను ఏ వ్యక్తి ఎటువంటి సూచన ఇచ్చినా గానీ దాన్ని తీసుకుంటాడు, దాన్ని స్వీకరిస్తాడు. అది విశాల హృదయం ఉన్నవాడు ఆ విధంగా తీసుకోగలుగుతాడు, అందరూ తీసుకోలేరు అనమాట. ఇక్కడ విదురుడు కూడా దుర్యోధనుడు విపరీతంగా ఆయన్ని తిట్టాడు. అప్పుడు ఈయన ఎంతో విశాల హృదయాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు ఏవైతే దూషణలు తన పట్ల చేశాడో దానిని అనుకూలమైన భావనతో తన వైపు తిప్పుకొని, సరే నన్ను తిట్టావు కదా, నేను తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడు అనమాట. అంటే ఆయన దుర్యోధనుడు చేసినటువంటి దూషణల్లో ఆయన ప్రతికూలమైన చూడలేదు, అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా తాను అనుకూలమైన వాతావరణం తీసుకోగలిగాడు. వదన్య లక్షణం కలిగి ఉన్న వ్యక్తికి ఇది ఒక అవకాశం ఏమంటే, అత్యంత కష్ట పరిస్థితులు ఉన్నా సరే దానిలో నుంచి ఏ విధంగా బయటపడాలనే అవకాశాలు అతనికి కనపడతాయి. కానీ దీనికి వ్యతిరేకమైనటువంటి సంకుచిత మనస్తత్వం. సంకుచిత మనస్తత్వం కలిగిన వాడు అత్యంత సౌకర్యవంతమైనటువంటి మంచి స్థితిలో ఉన్నా కానీ అతనికి అది ఎంతో కష్టంగా ఉంటుందన్నమాట. అక్కడ ఏదో కష్టం అతను ఎదురు చూస్తుంటాడు. విశాల హృదయం ఉన్నవాడు ఎంత కష్టపరిస్థితుల్లో ఉన్నా సరే అటువంటి కష్టపరిస్థితుల్లో కూడా కృష్ణుని సేవించేటువంటి మార్గము అతను ఎంచుకోగలుగుతాడు.
One of the narrow-minded, he will be thinking that Krishna is giving me too many difficulties, he is not giving me any opportunities. You know, everybody else is getting nice services, I am not getting good services, like that. But one who is broad-minded, he will be thinking, Krishna is giving me so much that I am not able to utilize it fully because of my narrow-mindedness.
ఈ సంకుచిత మనస్తత్వం కలిగిన వాడు ఏమనుకుంటాడంటే కృష్ణుడు నా మీద అసలు ఏమి దయ చూపించడం లేదు, నాకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వడం లేదు, తోటి వాళ్ళు పెద్ద పెద్ద మంచి మంచి సేవలు చేస్తున్నారు, నాకు ఎటువంటి మంచి సేవలు లభించలేదు అని చెప్పి ఇట్లా అతను భావిస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఏదో పెద్ద పెద్ద సేవలు చేస్తున్నారు, కృష్ణుడు వాళ్ళకి ఎన్నో గొప్ప సేవలు ఇచ్చాడు, నాకేమీ ఇవ్వలేదు అని చెప్పి. విశాల విధంగా కలిగినటువంటి వ్యక్తి, కృష్ణుడు నాకు ఎన్నో అవకాశాలు ఎన్నో మంచి సేవలు ఇచ్చాడు కానీ నేను వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నాను, ఎందుకంటే నాకు సంకుచిత మనస్తత్వం ఉండడం వల్ల నేను వాటిని పూర్తిగా ఉపయోగించుకోలేని స్థితిలో ఉన్నానని చెప్పి విశాల హృదయం కలిగిన వ్యక్తి ఆలోచిస్తాడు.
Devotee sarvapakaraka because he is acting in such a way that all living entities benefit by him. We don't know all living entities, therefore how do we act in a way that is beneficial to all living entities? When we are fully surrendered to Krishna and acting for the interest of Krishna, we are acting for the benefit of all. Just like if you put water on the root of the tree, all the leaves and branches are automatically supplied. In the same way, by fully focusing on serving Krishna, a devotee's every action is beneficial to the entire universe.
భక్తుడు సర్వోపకారక అంటే అందరికీ కూడా ఆయన ఉపకారం చేయాలని ప్రయత్నిస్తాడు. మరి అందరి జీవులు ఆయనకు తెలియదు కదా, మరి అందరి ఉపకారం కోసం ఆయన ఎట్లా ప్రయత్నించగలుగుతాడు అంటే ఆయన పూర్తిగా కృష్ణుడికి శరణాగతి పొంది ఉంటాడు కాబట్టి ఆయన చేసేటువంటి ప్రతి పని వల్ల కూడా అందరూ ప్రయోజనాన్ని పొందుతారనమాట. వేరుకి మనం నీరు పోస్తే కొమ్మలకి ఆకులకి అన్నిటికీ నీరు ఏ విధంగా అయితే అందుతుందో అదేవిధంగా ఈ భక్తుడు ఎప్పుడు కూడా చేసేటువంటి ప్రతి పనిలో కృష్ణుడి పట్ల పూర్తిగా దృష్టిని కేంద్రీకరించి అతను చేస్తాడు కాబట్టి అతను చేసేటువంటి ప్రతి కార్యం కూడా సర్వజీవుల శ్రేయస్సు కోసం ఉపయోగపడేటువంటిదై ఉంటుంది.
సింప్లీ బై టేకింగ్ ప్రసాదం ద డివోటీ ఈజ్ అసిస్టింగ్ మిలియన్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్ బికాజ్ దిస్ బాడీ హాస్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ లివింగ్ ఎంటిటీస్
కేవలం ప్రసాదం తీసుకోవడం ద్వారా భక్తుడు లక్షల కోట్ల జీవులకి ఎంతో ఉపకారం చేస్తున్నాడు. ఎందుకని ప్రసాదం తింటాడు, ఈ శరీరంలో లక్షల కోట్ల జీవులు ఉన్నాయి, సూక్ష్మ జీవులు, వాటన్నిటికీ ఆయన ఎంతో ఉపకారం చేస్తున్నాడు ప్రసాదం తీసుకోవడం వల్ల.
ఐ డోంట్ నో ఇట్స్ ఎ వాలిడ్ రియలైజేషన్ but I like to think like that when I take prasadam. Even if I'm not able to digest, all these other things will digest. They're getting purified. Agyata sukriti. They're getting agyata. They are not in knowledge that there is prasadam, but they're taking prasadam. They'll all get elevated in some way.
Prasadam iskunnappudu itharulu bhavana etla untundani teliyadu gaane naa bhavana ayithe etla untundi. Nenu prasadam iskunnappudu anukuntanu సరే ఇవన్నీ కూడా జీవులన్నీ కూడాను ఈ భగవత్ ప్రసాదాన్ని తీసుకుంటున్నాయి, నేను జీర్ణం చేసుకోలేకపోయినా అవి జీర్ణం చేసుకుంటాయి, వాటికి తెలియదు అది ప్రసాదం అని చెప్పి, కానీ అవి ఆ విధంగా ప్రసాదం తీసుకోవడం వల్ల అజ్ఞాత సుకృతి పొందుతూ ఉన్నాయి, వాటికి అజ్ఞాత సుకృతి కలిగించాలనే తృప్తి నాకుంటుంది అని నేను అట్లా భావిస్తానని చెప్తున్నాను.
సో వీ షుడ్ నెవర్ ఫాల్ టు డివోటీ ఫర్ టేకింగ్ సఫిషియెంట్ ప్రసాదం. వీ షుడ్ బి హ్యాపీ ఫర్ డివోటీ టేక్స్ ప్రసాదం బికాస్ సో మెనీ లివింగ్ ఎనర్జీస్ విల్ బెనిఫిట్ ఫ్రమ్.
అందుకే భక్తుడు బాగా సరిపడినంత ప్రసాదం తీసుకున్నట్టే మనం ఎప్పుడు కూడా బాధపడకూడదు, తీసుకునేయండి. ఆయన ఎంతో మంది లక్షల కోట్ల జీవులకు సహాయపడుతున్నాడు.
దట్ ఈస్ వై ప్రభుపాద్ సెడ్ దట్ సింప్లీ బై డిస్ట్రిబ్యూటింగ్ ప్రసాదం యూ కెన్ మేక్ ది నాన్ డివోటీస్ దే కెన్ డూ ఈవెన్ మోర్ సేవ బికాస్ దే ఆర్ టేకింగ్ ప్రసాదం, అదర్వైజ్ దేర్ బాడీస్ ఆర్ ఫుల్ ఆఫ్ సిన్స్. So when they take prasadam, all the living entities that are living in their bodies, they also benefit.
అందుకనే ప్రభుపాదులు వారు చెప్తున్నారు కేవలం ప్రసాద వితరణ చేయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రసాద వితరణ చేయడం వల్ల ఎంతో మంది అభక్తులు వాళ్ళు కూడా గొప్ప సేవ చేసిన వాళ్ళు వస్తున్నారు. అభక్తులు గొప్ప సేవ చేస్తున్నారు ఎట్లా? అభక్తులు ఈ ప్రసాదం తింటారు. ఆ ప్రసాదం తిన్నప్పుడు వాళ్ళ శరీరంలో సూక్ష్మజీవులన్నిటికీ ఆ ప్రసాదం వెళ్తుంది. అట్లా వాళ్ళు వాళ్ళ శరీరంలో సూక్ష్మజీవులకి ప్రసాదం పెట్టగలుగుతున్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు కృష్ణ సేవ చేసినట్లు అవుతుంది. లేకపోతే ఏముంది, వాళ్ళ జీవితం అంతా పాపాలు తప్పితే.
So a devotee also preaches to influential people for the same reason, because it's sarvopakaraka. By preaching to influential people, you can do, if they become devotees, then they can preach to volumes of people through their, just by being a person who is, you know, holding a position in society and saying, study Bhagavad Gita, they can do lots of good.
అందుకే భక్తుడు ఏం చేస్తాడంటే సర్వోపకారకమైనటువంటి లక్షణం కలిగి ఉంటాడు కాబట్టి అతను ఏం చేస్తాడు, సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రచారం చేస్తాడు. ఎందుకంటే వాళ్ళని ప్రచారం చేసి భక్తులుగా మార్చడం వల్ల వాళ్ళు అనేక మంది జనుల్ని వాళ్ల యొక్క ప్రచారంతో మార్చగలుగుతారు. ఇప్పుడు సమాజంలో మంచి స్థానంలో ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను భగవద్గీత చదవండి అని ఈ విధంగా చెప్పాడంటే ఎంతమంది ఆయన అనుసరిస్తారు? ఈ విధంగా ఒక వ్యక్తితో అనేక మంది వ్యక్తులు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుడు సర్వోపకారకుడుగా పలుకుబడి ఉన్న వ్యక్తులను మార్చడానికి ప్రయత్నిస్తాడు.
సో లార్డ్ చైతన్య మహాప్రభు హాజ్ ఇన్స్ట్రక్టెడ్ అస్ ఏతావత్ జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణిరర్థే ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. ఇన్ హిస్ ఫేమస్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ హ్యుమానిటీ, భారత భూమి దేహలే మనుష్య జన్మ యార్ జన్మ సార్థక కరి కర పరోపకార, రైట్ ఆఫ్టర్ దట్ హీ కోట్స్ ఇన్ ద భాగవతం ఏతావత్ జన్మ సాఫల్యం. సో వన్ షుడ్ మేక్ హిస్ లైఫ్ పర్ఫెక్ట్ అండ్ హెల్ప్ అదర్స్. The success of one's life is that one is fully dedicated to the welfare of others. And one should offer his whole life, his intelligence, his wealth, and his ability to speak for the welfare of others.
ఇది చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నమాట. భాగవతం అనేక సార్లు ప్రభుపాదులు దీన్ని ప్రస్తావించారు. ఒక వ్యక్తి తనకి జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి, ఆ తర్వాత అతను తోటి వారికి శ్రేయస్సు కోసం అని చెప్పి తనకి జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకోవాలి. ఒక వ్యక్తికి నిజమైనటువంటి విజయం ఏమిటంటే తోటి వారి యొక్క ఉపకారం కోసం, వాళ్ల శ్రేయస్సు కోసం అతను తనకి జీవితాన్ని, తన సంపదను, తన బుద్ధిని, తన వాక్శక్తిని అన్నింటినీ కూడా తోటి వారి యొక్క పరోపకారం కోసం అతను పూర్తిగా అంకితం చేసుకోవాలి. అదే ఆ వ్యక్తికి నిజమైనటువంటి విజయం.
సో బై దీస్ క్వాలిటీస్ వి కెన్ యాక్చువల్లీ ప్లీజ్ కృష్ణ వెరీ మచ్. హీ సేస్ ఇన్ ద భగవద్ గీత అద్వేష్ట సర్వ భూతానాం మైత్ర కరుణ ఏవచ, దట్ ఈస్ ద వెరీ ఫస్ట్ ఇన్ అవర్ క్వాలిటీ దట్ ప్లీజెస్ కృష్ణ. అద్వేష్ట వన్ హూ ఇస్ నాన్ ఎన్వియస్ ఆఫ్ ఆల్ లివింగ్ ఎంటిటీస్. సో అన్లెస్ వన్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ టెండెన్సీ టు ఎక్స్ప్లాయిట్ అదర్స్, వన్ కెనాట్ మేనిఫెస్ట్ దీస్ క్వాలిటీస్ కన్సిస్టెంట్లీ. మెర్సిఫుల్నెస్, కరుణ, సర్వపకారక అండ్ వదాన్య, these qualities will not come, you know, you won't be able to manifest it in a realized way. Occasionally something may be there, but that consistent manifestation is possible only when one is free from envy.
అందుకని ఈ లక్షణాలన్నీ కూడా మనం నేర్చుకున్నప్పుడు, వీటిని మనం అలవర్చుకున్నప్పుడు కృష్ణుడు ఎంతగానో సంతృప్తి చెందుతాడు. అదే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. ఈ శ్లోకాల్లో మొట్టమొదటి ఏం చెప్తున్నాడంటే అద్వేష సర్వభూతాను మైత్రి కరుణే వచ్చాయి. అద్వేషం అంటే ఎవరి పట్ల మనకి ద్వేషభావం ఉండకూడదు అనమాట. ఎవరి పట్ల మనకి ద్వేషభావం ఉండకూడదు అని అంటే అది ఎప్పుడు సాధ్యం ఉందంటే తోటి వారిని నేను ఉపయోగించుకోవాలి, వాళ్ళని నేను ఉపయోగించుకొని నేను బాగుపడాలి అనేటువంటి భావన ఏదైతే ఉందో దాని నుంచి మనం దూరం కానిదే ఈ సర్వోపకార, కరుణ, దయ, వదన్య ఇటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనలో ప్రకటం కావు. ముందు ఆ లక్షణం నుంచి బయటపడాలి. తోటి వారిని నేను ఉపయోగించుకోవాలి అనేటువంటి లక్ష్యం నుంచి బయటపడాలి. తోటి వారి పట్ల అసూయ పడ్డం అనేటువంటిది మానేయాలి. అప్పుడు మనం ఈ లక్షణాలన్నీ మనలో ప్రకటన చేసుకోగలం. అలా లేకపోతే ఏదో అప్పుడప్పుడు మనం ప్రదర్శిస్తూ ఉంటాం ఈ లక్షణాలు, స్థిరంగా మనం ప్రదర్శించలేము. ఒకవేళ ప్రదర్శిస్తే కూడాను అది నిజంగా సాక్షాత్కారంతో కూడినటువంటి ప్రదర్శన అయి ఉండదు. అందుకనే ఆ లక్ష్యం నుంచి మనం బయటపడాలి, తోటి వారిని ఉపయోగించుకునే లక్షణం నుంచి.
That unless one becomes compassionate, one will not be able to go back to the kingdom of God. Very strong statement. If one doesn't become compassionate, one cannot go back to the God's kingdom. So in other words, one cannot get realization of Krishna. How? We can only become realized Krishna realized, if we become compassionate towards others. That is why Prabhupada emphasized so much preaching, book distribution, and so on. Because these things will help you to become compassionate towards others. And Krishna will reveal Himself to you. Because you are becoming compassionate, Krishna will reveal Himself to you in proportion to the compassion that one is developing.
Bhagavatam Nalugaskandalo, Usandarmalo, Prabhupada Larikatilijesaro. దయ అనేటువంటిది లేనిదే ఏ వ్యక్తి కూడా భగవద్ధామం చేరలేడు అని చెప్పి, అంటే దయ అనేటువంటిది మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి, అప్పుడే మనం భగవద్ధామం చేరగలుగుతాం. దీన్ని వేరే మాటలో చెప్పుకోవాలంటే, దయ అనేటువంటిది లేనిదే కృష్ణుడి యొక్క సాక్షాత్కారం మనకు లభించదు అని చెప్పి. కృష్ణుడి యొక్క సాక్షాత్కారం మనకు లభించాలి అంటే మనం అందరి పట్ల దయను చూపించడం అనేటువంటిది నేర్చుకోవాలి. అందుకనే ప్రభుపదుల వారు ఎక్కువగా మనకి పుస్తక వితరణ ప్రచారము ఇవన్నీ ఎందుకు మన కార్యక్రమాలు పెట్టారంటే, వీటి ద్వారా తోటి వాళ్ల పట్ల ఏ విధంగా దయ చూపించాలి అనేటువంటిది మనకు అలవడుతుంది. తోటి వాళ్ళ పట్ల ఎప్పుడైతే మనము దయ చూపించడం అనేటువంటిది అలవరుచుకుంటామో, అప్పుడు కృష్ణుడు ఎంత సంతృప్తి చెంది మనకి ఆయన తనకి సాక్షాత్కారం ఇస్తుంటాడు. నువ్వు ఎంతైతే దయను చూపిస్తూ ఉంటావో, ఎంత మేరకు నువ్వు దయ చూపిస్తే అంత మేరకు నీ కృష్ణుకి సాక్షాత్కారం కలుగుతుంది.
అక్షత ద్రోహ, మృదు అండ్ నిదోష, దీస్ ఆర్ కనెక్టెడ్ అల్టిమేట్లీ, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బికాస్ డివోటీ హాస్ ఆల్ 26 క్వాలిటీస్. But there is a direct connection between these three. Akrita Droha means a devotee is non-defiant, is very humble. He is happy with whatever Krishna arranges for him. And he is happy to follow authorities. And in that he feels full shelter. He doesn't ever disobey or cross anyone, any higher authority. He feels fully satisfied in that.
తర్వాతేమో అకృత ద్రోహ మృదు నిర్దోష అని చెప్పేసి మూడు లక్షణాలు ఉన్నాయి. ఇవేమిటంటే, ఇవి కూడా ఒకదాని కూడా సంబంధం కలిగి ఉన్నాయి. ఈ మూడు కూడాను మొత్తానికి 26 అన్ని కూడా ఒకదాని కూడా సంబంధం కలిగి ఉంది. ఎందుకంటే 26 కూడా ఒక వైష్ణవులో ప్రదర్శనం అవుతుంటాయి కాబట్టి వాటన్నిటికీ ఒకదాని కూడా సంబంధం ఉంది. ఈ అకృత ద్రోహ అంటే భక్తుడు ఎప్పుడు కూడా ఎంతో వినయంగా ఉంటాడు. కృష్ణుడు తనకి ఏది ఇస్తే దాంతో అతను సంతృప్తి చెంది ఉంటాడు. యాజమాన్యాన్ని స్వీకరించి ఉంటాడు. యాజమాన్యం ఏ చెప్తే నడుచుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా యాజమాన్యానికి ఎదిరించడం, వాళ్ళు చెప్పిన మాట కాదనడు, ఈ రకమైన లక్షణాలన్నీ కూడా ఈ అకృత ద్రోహ స్థితిలో ఉన్నటువంటి భక్తుడు ప్రదర్శిస్తూ ఉంటాడు.
సో అకృత ద్రోహ, నిర్దోష అండ్ మృదు, ఎ క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్ ఈస్ ప్రియవ్రత. హీ హెడ్ ఆల్రెడీ టేకన్ టు ద రినౌన్స్ ఆర్డర్ ఆఫ్ లైఫ్ అండ్ After Uttanapada retired and left, there was a need for another king, an emperor. So Swayambhuva Manu and Brahma and Narada went to Priyavrata to request him to give up his sannyas ashram and become again a king, which he had already renounced. He never even accepted that in the first place. So, and Lord Brahma said, I'm going to communicate to you the desire of the Lord. The desire of the Lord is that you should accept this. After hearing, Priyavrata had initially expressed his doubts that I might become attached. I don't want to become attached. But Brahma assured him, this is the will of the Lord. So, even if you become attached, you will become detached. So, Priyavrata, he replied after the fairly long conversation with only two words. Tat Bharam, I'll follow what you said. This is the example of non-defiance of a devotee. Although his nature was very different, he didn't have the nature of a king. Besides that, he was already a sannyasi and he was quite happy. And his happiness was being disturbed by his father, grandfather and Narada Muni. And seeing all these three persons, he just accepted, you are my superior, I have to accept. So in this way, a devotee, it takes realization to do this without argument, even within your mind. This is the will of the Lord. Okay. Krishna indicated another way. And he says, simply didn't protest. He just completely accepted it. This is real humility, not just, Prabhuji, what can I do for you? And then when they say, you can do this, we don't really do it. we say, you know, that's not what, you know, tell me something else which I can do for you. Tell me something else which I can do. Till they say, what do you want to do? So that's not humility. We have a defined nature because of our being conditioned. Being conditioned means defiance towards Krishna. That's the opposite. So akrita droha means completely happy to accept Krishna's will. And Krishna manifests that will through his devotees. And that is called non-defiance. So a devotee is very mridu. He's very gentle in carrying out his duties. He is so considerate of others. The real meaning of mridu is that he is extremely considerate of others, their feelings, their consciousness. He is always aware, if I speak like this, this may hurt the other person in this way. So this is the real mridu nature of a devotee. So it's one thing to know the theory of Krishna consciousness. It's another thing to express it in a way that will be uplifting for others and beneficial for others. So this is the quality of mridu. And nidosha, a devotee has no faults, because he is following the order of Krishna. So no devotee will say, I am faultless. You know, if you ask a devotee, do you have any faults? So suppose he says, I don't have any faults, then you will say you are very proud. And if he says, I have some faults, you will say, why should I listen to you? You have faults. A devotee will never say, I have no faults. Rather, he will say, I'm full of faults. One time, Prabhupada was giving a lecture on Varnashrama for a first class man, second class man, third class man, fourth class man. And somebody in the audience asked Prabhupada, what class are you? Very challenging question. What class are you? And he was in a challenging mood. And Prabhupada just bowed down his head and said, I'm tenth class man. So he wasn't just trying to do a political, you know, play of words. He was really feeling that way. This is part of his flawlessness, that he feels so very, you know, when you consider yourself so fallen, then there's really nothing more to fall. So that is the flawlessness of a devotee. He just feels so, but at the same time, he executes the order of the superiors with utmost precision because of his feeling so fallen and incapable. So these two are not contradictory. On the one hand, feeling very fallen. On the other hand, doing amazing things that blow the mind of any materialistic person. They go together. One who feels so very downtrodden and fallen, such a person gets the full mercy of Lord Chaitanya. And by the mercy of Lord Chaitanya, he is able to do very amazing things.
వాస్తవంగా అంతరాన్ని క్షమించాలి. కృష్ణుడు ఒకసారి అంతటువంటి అంతరాయాలు కలుగజేస్తుంటాడు, ఏది కూడా మన నిర్దేశంలో లేదని చెప్పేసి మనం తెలుసుకోవడానికి. ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకున్నాము, ఈ యొక్క ఏదైతే మనం ఈ ఆకృత అనేటువంటిది ఈ లక్షణం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ప్రియవ్రతుడు దీనికి ఉదాహరణ అనమాట. ప్రియవ్రతుడు ఉత్తాన బదులు వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ రాజ్యంలో రాజుగా ఉండడానికి ఎవరు లేరు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు, స్వయంభూమను, తర్వాత నారదుడు, వీళ్ళు ముగ్గురు వెళ్లి ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్లారు. ప్రియవ్రతుడు అప్పటికే సన్యాసంతో అన్ని తెలియజేస్తున్నాడు, సన్యాసం తీసుకుని ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్ని తెలిసి సన్యాసం తీసుకున్నావు, ఇప్పుడు సన్యాసం తెలిసి రాజువు కావాలని చెప్పేసి అన్నాడు. వెంటనే ఆయన కొన్ని సందేహకరమైన ప్రశ్నలు అడిగాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, భగవంతునికి సందేశం నీకు తెలియజేస్తున్నాను, ఇది భగవంతునికి సంకల్పము, కాబట్టి నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలని చెప్పారు. ఈయన అన్నాడు, నేను రాజ్యాన్ని తీసుకున్నా నాకు బంధనం పెరిగిపోతుంది కదా అని అంటే, బ్రహ్మదేవుడు అన్నాడు, పర్వాలేదు, భగవంతుని సంకల్పం కాబట్టి నువ్వు ఎంత బంధన పెరిగినా కానీ బంధన మళ్ళీ తరిగిపోతుంది, భగవంతుని సంకల్పం కాబట్టి చెయ్యనంటే, అప్పుడు ఆయన ఏం చేశాడు, తన యొక్క సన్యాసాన్ని తెలియజేసి అతను మళ్ళీ వచ్చి రాజ్యాన్ని తీసుకున్నాడు అనమాట. ఆకృత దోషం అంటే అతను ఆ స్థితిలో ఎలా ఉంటాడంటే, ఆయన సన్యాసం తీసుకుని ఎంత సంతోషంగా ఉన్నాడు, వీళ్ళు వచ్చి ఆయన సంతోషాన్ని కలత కలిగించేసి నువ్వు రాజ్యాన్ని తీసుకోని చెప్పారు, కానీ పెద్దవాళ్ళు చెప్పారు, ఉన్నతమైనటువంటి వ్యక్తులు చెప్పారు, కాబట్టి నేను తీసుకోవాలని చెప్పేసి ఎటువంటి భేదభావం చూపించడం అనమాట. భేదభావం చూపించకుండా వాళ్ళు చెప్పింది నేను చేయలేనటువంటి భావంతో సరళంగా చేస్తాడనమాట. ఇది ఆ లక్షణం కలిగి ఉన్న వ్యక్తి ప్రదర్శించేటువంటి స్థితి. తర్వాత వచ్చి మృదు అంటే ఎంతో మృదువుగా ఉంటాడు అతను, అన్ని విధాలా కూడా అతను ఎంతో మృదుత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. మృదుత్వాన్ని ప్రదర్శించడం అంటే తాను చేసేటువంటి సేవల వల్ల, తాను చేసేటువంటి పనుల వల్ల తోటి వాళ్ళు ఏమనుకుంటారో, తోటి వాళ్ళ యొక్క చైతన్యాన్ని అది ఏ విధంగా ప్రభావితం చేస్తుందో, వాళ్ళు ఏ విధంగా భావిస్తారో నేను అనుకుంటే అనేటువంటి విషయాలన్నీ కూడా పట్టించుకుని మాట్లాడతాడు. ఒక మాట మాట్లాడితే అవతల వ్యక్తిని ఎట్లా ప్రభావితం చేస్తుందని ఆలోచిస్తూ మాట్లాడతాడు. సిద్ధాంత రీతికి తత్వం అంతా తెలియడం ఒక ఎత్తు అయితే, మృదుత్వం అంటే ఈ తత్వం అవతల వ్యక్తికి ఉపయోగపడే విధంగా అవతల వ్యక్తి చెప్పి అతన్ని ఉద్ధరింపజేయడం అనమాట. ఆ లక్షణం మృదుత్వం కలిగిన వ్యక్తి ప్రదర్శిస్తాడు. తర్వాత వచ్చి నిర్దోషాలంటే భక్తుల్లో ఎటువంటి దోషాలు ఉండవు, కానీ ఆయనకు ఆయన అనుకుంటాడు నేను అన్ని కూడా దోషాలతో ఉన్నాను అనుకుంటాడు. మనం ఎటువంటి దోషాలు లేవంటే అతని గర్వం అంటాం. అన్ని దోషాలంటే నీలో తప్పులున్నాయి, దోషాలు నీ మాట ఎందుకు వినాలి అంటాం. కానీ భక్తుడు ఎప్పుడు అనుకుంటాడు నేను పూర్తిగా అన్ని రకాలైన దోషాలతో ఉన్నాను అనుకుంటాడు. అది అతని యొక్క నిర్దోషత్వంలో ఒక భాగం అన్నమాట. ప్రభుపాదుల వారు ఒకసారి వర్ణాశ్రమ ధర్మం గురించి వివరిస్తూ ఉన్నప్పుడు మొదటి తరగతి, రెండో తరగతి, మూడో తరగతి, నాలుగో తరగతి వర్ణాల గురించి చెప్తూ ఉంటే ఇంతలో ఒకడు ఎవరో ఉపన్యాసంలో ఉన్నటువంటి ప్రేక్షకులు లేచి మీరే తరగతి అన్నాడు. ప్రభుపాదు గారు తలదించుకుని నేను 10వ తరగతి అని చెప్పేసి అన్నారు. ఆయన ఎందుకంటే అది ఏదో రాజకీయ భావంతో కూడినటువంటి మాటలతో అతన్ని ప్రభావితం చేద్దామని కాదు, సహజంగా ఆయన నిర్దోషత్వంలో అది ఒక భాగం. నేను అన్ని విధాలా తప్పు చేసిన వాడిని, అన్ని విధాలా నేను పతనమైన వాడిని. ఇక్కడ అన్ని విధాలా పతనమైన వాడు అనుకుంటే ఒక ప్రయోజనం ఉందన్నమాట. అన్ని విధాలా నేను పడిపోయిన వాడిని అంటే ఇంక పడిపోవలసిన ఏమీ లేదు మనం మళ్ళీ. అంతేకాకుండా అన్ని విధాలు నేను పడిపోయిన వాడిని అంటే చైతన్య మహాప్రభు కృప నీకు అపారంగా వస్తుంది, దానివల్ల నువ్వు అనేక అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సేవలన్నీ కార్యక్రమాలన్నీ చేయగలుగుతావు. కాబట్టి ఏకకాలంలో నేను అత్యంత పతనమైన వాడిని అని భావించడము, అత్యంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడము, ఈ రెండు కూడా చేయించండి. ఇది భౌతికమైనటువంటి పద్ధతి కాదు, ఇది నిర్దోషత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రదర్శించగలిగేది. అన్ని విధాల నాలుగు దోషాలున్నాయి అంటాడు, అతనిలో ఏ దోషం ఉండదు, మహాప్రభు కృప పూర్తిగా స్వీకరించుంటాడు, అన్ని విధాల అద్భుతమైనటువంటి కార్యక్రమాలను అతను చేయగలుగుతాడు.
సో a devotee, because he is flawless, one aspect of his flawlessness is that he doesn't find fault with others, because he is so busy in finding his own faults that he has no time to find other people's faults. Whereas someone who is full of faults, they are always engaged in fault finding. One time Duryodhana was asked to identify at least one person who was better than him, and Yudhishthira Maharaj was asked to identify at least one person who was worse than him. Both of them came back with the answer no. Yudhishthira Maharaj couldn't find anyone worse than him, and Duryodhana couldn't find anyone better than him.
ఇక్కడ నిర్దోషత్వంలో ఇంకొక లక్షణం కూడా ఉంది. భక్తుడు అతనిలో ఎటువంటి దోషాలు ఉండవు. ఈ నిర్దోషత్వం కలిగిన భక్తులు తోటివారిలో ఎటువంటి దోషాలు వెతకడు, ఎందుకంటే తనలో ఉన్న తప్పులు వెతుక్కోవడానికి అతనికి సమయం సరిపోతుంది, అందులోనే అతను ఎక్కువగా తీవ్రంగా నిమగ్నం అయ్యాడు కాబట్టి తోటివారి తప్పులను అతను వెతకలేడన్నమాట. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే వ్యక్తి దోషాలను కలిగి ఉంటాడో బాగా, అటువంటి వ్యక్తి తోటివారిలో ఎక్కువ తప్పులు బాగా వెతకగలుగుతూ ఉంటాడు. యుధిష్ఠిర మహారాజు దుర్యోధనను పిలిచి ఒకసారి వాళ్ళకి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ దుర్యోధనకి ఏం చెప్పారంటే, అందరి వ్యక్తుల్లో కూడాను మంచిని వెతికేటువంటి, అంటే ఎటువంటి అందరిలో మంచి వెతికేటువంటి వ్యక్తిని ఎవరైనా చూపించు అని చెప్పేసి చెప్పారనమాట అతనికి. తర్వాత యుధిష్ఠిర మహారాజును పిలిచి అసలు దోషాలే లేనటువంటి మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారేమో చూడని చెప్పేసి దుర్యోధనుడు చెప్పారు. అన్ని దోషాలు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు చూడని చెప్పేసి యుధిష్ఠిర మహారాజు చెప్పారు. ఇద్దరు సమాధానం చెప్పారంటే లేదు అనే చెప్పారు. ఎందుకంటే ఒక వ్యక్తి అన్ని దోషాలు వెతకడమే లక్ష్యము, ఇంకో వ్యక్తి ఎవరిలో దోషాలు అతను వెతకడు, అందుకే నిద్ర సమాధానం లేదని వచ్చిందన్నమాట. నిర్దోషత్వం అంటే ఇట్లా ఉంటుంది.
సో నిర్దోష ఆల్సో మీన్స్ దట్ వి షుడ్ లుక్ అట్ ది అపారెంట్ ఫ్లాస్ ఇన్ అ వైష్ణవ అండ్ థింక్ దట్ హీస్ ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవ మే హ్యావ్ అ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ స్పీచ్, హీ మే నాట్ బి ఏబుల్ టు స్పీక్ పర్ఫెక్ట్లీ. యాక్చువల్లీ దట్స్ అ డెకరేషన్. కృష్ణ వాంట్స్ టు యూజ్ దట్ సో కాల్డ్ ది ఫ్యాక్ట్ to glorify Krishna consciousness. In spite of his so-called physical difficulty, he is so very devoted. Or in spite of his inability to speak the language, he is able to communicate Krishna consciousness. This is the perfection of a devotee. So Krishna uses all kinds of persons and situations to glorify the process of bhakti. And a devotee is completely malleable in the hands of Krishna. If Krishna gives me lack of speech, let me use lack of speech in Krishna's service. If Krishna gives me old age, amuse all the age in Krishna service. Whatever, therefore a devotee will never feels hopeless. Because everything is actually a wealth in Krishna service. It requires a lot of realization. It's easy to say, Sarvam Khalmidam Brahma. But it requires a lot of realization to have that consciousness. A devotee has that consciousness. No matter what situation you give him, he is able to always think that this is ideally suited for me to serve Krishna.
నిర్దోషత్వంలో ఇంకొక లక్షణము ఆ భక్తుడిలో ఏవైతే పైకి కొన్ని దోషాలు కనిపిస్తూ ఉంటాయి ఆ దోషాలు మనం అతని దోషాలు కింద చూడకూడదు. భక్తుడు ఒక అతను సగరిగ్గా మాట్లాడలేడు. ఆ మాట్లాడలేకపోవడం అనేటువంటి లోపం ఏదైతే ఉందో ఆయనలో అది కృష్ణుడు ఒక అభరణంగా ఉపయోగిస్తున్నాడు. కృష్ణుడు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క ఆ దోషాన్ని లేదా ఆ లోపాన్ని తన యొక్క సేవలో ఒక అభరణంగా ఆయన ఉపయోగిస్తున్నాడు అనమాట. ఇది భక్తుల్లో ఉన్నటువంటి గొప్పతనం. కొద్దిమంది భక్తులు వాళ్ళకి సరిగా మాట్లాడేటువంటి శక్తి ఉండకపోవచ్చు, కొద్దిమందికి సరిగా వాళ్ళ భాషను పలకలేనటువంటి అంటే ఏమి రానటువంటి లక్షణం ఉండొచ్చు, కానీ వాళ్ళు వాళ్ళ లక్షణాలను కృష్ణ యొక్క సేవలో ఉపయోగించాలనే అంకిత భావన కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ అవలక్షణాలు కూడాను కృష్ణ సేవలో గొప్ప లక్షణాలుగా కనబడతాయి అనమాట. భక్తులకు ఉన్నటువంటి గొప్పతనం ఇది. ఉదాహరణకు ఆయన ఏది అంత కూడాను కృష్ణుడికి ఆధీనంలో ఉంది కాబట్టి కృష్ణుడు తనకి ఏది ఇచ్చినా గానీ అది నేను కృష్ణ సేవలో ఉపయోగించడానికి ఆదేశప్రాయంగా నాకు పనికొస్తుంది అనుకుంటాడు. నాకు మాట్లాడే శక్తి లేదు మోగవాణ్ణి, ఆ మొగతనాన్ని కృష్ణ సేవలో ఉపయోగిస్తాను, లేదు నాకు వృద్ధాప్యం వచ్చింది, వృద్ధాప్యాన్ని కృష్ణుడికి సేవలో ఉపయోగిస్తాను. ఇట్లా ఈ భక్తుడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నాయండి, అతను ఎటువంటి జీవన పరిస్థితుల్లో ఉన్నా గాని ఆ స్థితిలో ఉన్నటువంటిది తనకేది లభించినా ఇది కృష్ణ సేవకు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆదర్శప్రాయమైనటువంటి మంచి లక్షణం, ఇది మంచి పరిస్థితి, దీన్ని కృష్ణ సేవలో ఉపయోగిస్తాను అనుకుంటాడు.
సిమిలర్లీ డెవోటీ ఇస్ అకిన్షన అనిహ అనకామ. అకిన్షన మీన్స్ హీ హాస్ నో అటాచ్మెంట్, హీ డజంట్ కన్సిడర్ ఎనీథింగ్ హిస్ ఓన్ వెల్త్. హీ నోస్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణస్ ప్రాపర్టీ. నమో అకిన్షన విత్తాయ నివృత గుణవృత. So he knows that everything belongs to Krishna and therefore he feels himself nishkinchana or akinchana. And akama means he has no material desires. And because he has no material desires, he is indifferent to material possessions. If something comes, this is aniha. He is indifferent to material possessions. If something comes of its own accord, he is happy to use that in Krishna's service. If nothing comes, he is happy to use that lack of anything in Krishna's service. So these qualities are combined, they accentuate or enhance the quality of akrita droha of a devotee. He is never in a defiant mood because he is akinchana. He owns nothing, nothing belongs to him. So really he cannot exert his opinion or anything like that. He can state his opinion in a humble way according to what he has assimilated from Guru, Shastra, Sadhu. But apart from that he doesn't have anything to exert. So in this way, a devotee, because of his complete detachment from material objects, material things, his humility is enhanced hundreds of thousands of times. This is one of the ways a devotee is flawless.
తర్వాత విషయాలు వచ్చి అకించిన అకామ అనిహ. అకించిన అని అంటే ఆయన సర్వం కూడా కృష్ణ సంబంధించింది అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. సర్వం కూడా కృష్ణుడికి చెందినటువంటిది కాబట్టి ఏది కూడా నాది కాదు, సర్వము కృష్ణుడికి సంబంధించింది అనే భావనతో ఉంటాడు కాబట్టి నిష్కించిన లేదా అకించినటువంటిది ఆ భగవంతుని యొక్క భావాన్ని తాను తీసుకుంటాడు. సర్వం కూడా భగవంతునికి చెందినటువంటిది అనేటువంటి భావన స్థిరంగా కలిగి ఉంటాడు. అకామ అంటే అతనికి ఎటువంటి భౌతికమైన కోరికలు ఉండవు. భౌతికమైన కోరికలు ఉండవు కాబట్టి భౌతికమైన స్థానాలకు కూడా అతను వ్యత్యాసం ఏమి చూడ్డు, ఎటువంటి భౌతిక స్థానాలు ఉన్నా గానీ ఏం పట్టించుకోడు అనమాట. తర్వాత అనీహ అంటే ఏమంటే తనకి ఏదైనా ఒక భౌతికమైనటువంటిది ఏదైనా లభించిందనుకోండి, ఆ లభించిన తనాన్ని కృష్ణ సేవలో ఉపయోగిస్తాడు. తనకి భౌతికంగా ఏదైనా లభించలేదు, ఆ లభించలేని తనాన్ని అతను కృష్ణ సేవలో ఉపయోగిస్తాడు. ఇది అనీహ. ఈ విధంగా అకించిన అకామ అనీహ ఈ లక్షణాలు అతను కలిగి ఉండడం వల్ల ఎటువంటి భౌతిక జీవన పరిస్థితుల్లో కూడా తన భేదభావాన్ని చూపించడం అనమాట, తన అభిప్రాయాన్ని ఏం ప్రకటించడం అనమాట. ఎందుకని తనదేది నాది కాదనుకుంటున్నాడు కాబట్టి దేనిలో తన అభిప్రాయం తాను ప్రకటించడం అనమాట, భేదభావం చూడు దేనికి. ఈ మూడు లక్షణాలు అకించిన అనీహ అకామ అనేటువంటివి అతనికి ఆకృత ద్రోహం అయినటువంటి లక్షణానికి తీసుకెళ్తూ ఉన్నాయన్నమాట. అందుకనే భక్తుడు అంటే అతను ఎప్పుడు కూడా ఏదైనా ఒకసారి తన అభిప్రాయం చెప్తాడు, గురువు సాధు శాస్త్రం నుంచి ఏవైతే తాను విని ఉన్నాడో వాటికి సంబంధించిన అభిప్రాయం ఏదైనా చెప్తాడు చెప్తే దాని నుంచి విడిగా అతను ఏ రకమైన భేదభావం చూపించడు, ఏ విషయంలో తన అభిప్రాయం చెప్పడు. ఎందుకంటే సర్వం కృష్ణుడు చెందింది, ఏది తనది కాదు. తనకి ఏ విధమైన భౌతిక కోరిక లేవు. ఎటువంటి జీవన స్థితినైనా ఎటువంటి భౌతిక స్థితినైనా కృష్ణ సేవకు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ విధంగా చేయడం వల్ల వందల రెట్లు అతనికి వినయం అనేటువంటిది పెరుగుతుంది అన్నమాట.
సో దట్ ఈస్ నేచురలీ శాంత పీస్ఫుల్ బికాజ్ ఈస్ నిష్కామ ఆర్ అకామ కృష్ణ భక్త నిష్కామ అతయవ శాంత బికాజ్ ద డివోటీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ డిజైర్స్ ఈస్ అన్ఎడ్యుకేటెడ్ ఆపూర్యమానం అచల ప్రతిష్టం సముద్రం ఆప ప్రవిశాంతి అత్వత్ సో జస్ట్ ఎస్ మెనీ rivers may flow into the ocean, but the ocean always remains steady and peaceful. In the same way, although a devotee may face all kinds of situations, he is never tempted. He never, you know, he is fully satisfied in his position as a devotee of Krishna. That wealth is sufficient for him. So he doesn't, you can trust a devotee with anything. You can leave $1,000,000 to the devotee and you'll come back, it'll be there. Because he won't take even a penny. He's not tempted.
భక్తుడు ఇంకొక లక్షణం వచ్చేసి శాంత, అతను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకని ప్రశాంతంగా ఉంటాడు అని అంటే అతను నిష్కాముడు, అకాముడు కాబట్టి అతనికి ఎటువంటి భౌతిక కోరికలు లేవు కాబట్టి అతను ప్రశాంతంగా ఉంటాడు. అపూర్వమాణం అనే శ్లోకంలో చెప్పబడినట్లుగా అనేక నదులు ప్రవేశిస్తున్నా కూడా సముద్రం ఏమాత్రం కలచందకుండా ప్రశాంతంగా ఉంటుంది. అట్లా ఈ భక్తుడు అనేక విధాలైన భౌతికమైనటువంటి ఉద్రేకాలు, ప్రేరణలు అతని దగ్గరకు వస్తున్నా గానీ ఇతను వాడి చేత ఎంతమాత్రం కలచందకుండా ఉంటాడు. ఎందుకు? ఇతని దగ్గర కృష్ణ చైతన్యమైనటువంటి సంపద ఉంది. ఆ సంపద అతను పూర్తిగా సంతృప్తి చెంది ఉన్నాడు కాబట్టి ఎన్ని విధాలైన ఉద్రేకాలు, ప్రేరణలు అతని మీదకి వస్తున్నా గానీ అతను వాడి చేత ఏమాత్రం కలచందకుండా సంతృప్తి చెంది ప్రశాంతంగా ఉంటాడు. అందుకనే భక్తుడు నువ్వు ఏ విషయంలోనే నమ్మవచ్చు. $10,00,000 అతని చేతిలో పెట్టి ఎక్కడికైనా వెళ్ళి బయటికి వెళ్లి తిరిగి వస్తే భద్రంగా ఉంటాయి అనమాట. ఎందుకంటే అతను వాటిని కోరుకోవడం లేదు, వాటి చేత అతను ప్రేరేపించబడడం లేదు, శాంతంగా ఉన్నాడు.
డివోటీ ఇస్ మిథబుక్ మీన్స్ హీ డజంట్ కలెక్ట్ మోర్ దెన్ నెసెసరీ, హీ డజంట్ ఈట్ మోర్ దెన్ నెసెసరీ. సమ్ టైమ్స్ ఆఫ్ కోర్స్ డివోటీస్ విల్ ఈట్ ఎ బిగ్ ఫీస్ట్ బట్ దట్ ఈస్ ఆల్సో ఇన్ ఎ మూడ్ ఆఫ్ సర్వీస్ టు కృష్ణ. Not for sense gratification. But they never collect more than necessary. This is, Prabhupada explains that this is one of the most fundamental problems of modern society. People consume much more than what they need. And therefore there is so much imbalance in society. Economic depression, all these things are the consequence of overuse of resources. A devotee is very careful to use Krishna's resources extremely precisely. Not even a drop of water will be wasted.
భక్తుడు వచ్చి మితబుక్ అంటే ఆయన అవసరానికన్నా మించి ఏది కూడబెట్టుకోడు, అవసరానికి మించి ఏది కూడా అతను తీసుకోడు, తినడు. అంటే ప్రసాదం అంటే అది పండుగలు వచ్చినప్పుడు, ఉత్సవాలు వచ్చినప్పుడు మనం తీసుకుంటాము సంతృప్తిగా, పుష్టిగా, అది వేరే. కానీ భక్తుడు సహజంగా లక్షణం అవసరానికి మించి దేనిని కూడా అతను ఉపయోగించడు. ప్రభుపాదులు గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అదే. జనులు ఏంటంటే వాళ్ళకి అవసరమైన దానికన్నా ఎక్కువగా వినియోగించుకున్నారు కాబట్టి ఆర్థిక సంక్షోభం అనేటువంటిది విపరీతంగా ఏర్పడుతుంది. అందుకనే భక్తుడు ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటాడు. కృష్ణుని యొక్క సొత్తుని, కృష్ణుని యొక్క విషయాలని, వస్తువుల్ని ఏమాత్రం కూడా అతను అవసరానికి మించి ఉపయోగించడు. ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తాడు. ఒక నీటి చుక్క కూడా వృధా చేయకుండా చాలా జాగ్రత్తగా అతను ఉపయోగిస్తాడు. అందుకే మిత బుక్ అని చెప్పేసి అన్నాడు.
సో లైక్ దిస్ దేర్ ఆర్ సో మెనీ క్వాలిటీస్ ఫర్ 23. ఐ హావ్ టు సమరైజ్. In the next class, Vaishnava Sadhachara, I'll speak on truthfulness of a devotee because that is one of the most important aspects of a devotee's Sadhachara. He's always truthful. That'll cover Satyasara. I won't be able to cover the other items this time. Maybe next visit we'll do a deeper understanding. So the way the devotee is able to manifest all these qualities is because he is Krishna Eka Sharana. He is completely taken shelter of Krishna. He is completely dependent on Krishna. He doesn't look outside Krishna for anything, including reciprocation. He looks for, generally when we do some service to another devotee, we want some reciprocation. Devotees are very magnanimous. They do give us reciprocation. They do say nice class or nice kirtan or nicely done garland or well cooked prasadam. But a devotee is not really looking for those things. He is looking for his reciprocation from Krishna. And that reciprocation may come in so many different ways. And whichever way it comes, a devotee is able to recognize it, that this is Krishna's reciprocation. Now somebody may say, excellent prasadam, Krishna's reciprocation. Somebody may say, what horrible prasadam. That's also Krishna's reciprocation. So in this way, a devotee is Krishna Kisharana, means he looks for reciprocation only from Krishna. He is completely dependent on Krishna's mercy.
తర్వాత ఇంకా చాలా లక్షణాలు ఉన్నాయి, మనం అవన్నీ కూడా వివరించుకోవడానికి సమయం లేదు. కానీ ఒక లక్షణం మాత్రం సాయంకాలం మనం వైష్ణవ సదాచారం తరగతిలో చెప్పుకుంటాము, అదేమిటంటే సత్యసంధత. వైష్ణవ సదాచారంలో అత్యంత ముఖ్యమైనటువంటి, చాలా ప్రధానమైనటువంటి లక్షణం అది. ఆ సత్యసంధత గురించి మనం చెప్పుకున్నప్పుడు సత్యసారైనటువంటి వైష్ణవ లక్షణం అందులోనే మనం చెప్పుకున్నట్లు అవుతుంది. తర్వాత మిగతా లక్షణాలు మళ్లీ నేను వచ్చినప్పుడు చెప్పుకోవచ్చు. ఇక ఈ లక్షణాలన్నీ కూడాను, ఈ వైష్ణవ లక్షణాలన్నీ కూడా ప్రదర్శించడానికి మార్గం ఏమిటంటే కృష్ణకి శరణ. భక్తుడు ఎప్పుడు కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొంది ఆయన ఆశ్రయించి పూర్తిగా కృష్ణ మీద ఆధారపడి ఉంటాడు కాబట్టి కృష్ణుడి కన్నా మినహ బయట దేనిని అతను ఆశించడు, ప్రతిస్పందనతో సహా అతను దేనిని ఆశించడు బయట నుంచి. సహజంగా మనం ఏమనుకుంటాం, మనం ఏదైనా చేసామంటే అవతల వ్యక్తి నుంచి దీనికి ప్రతిస్పందన రావాలని చెప్పేసి మనం కోరుకుంటాము. కానీ భక్తుడి విషయానికి వచ్చేసరికి అతను ఆ ప్రతిస్పందన కూడా కోరుకోడు. నువ్వు కోరుకోకపోయినా భక్తులు ప్రతిస్పందిస్తారు, మంచి తరగతి ఇస్తారు, మంచి కీర్తన ఇస్తారు, మంచి ప్రసాదం పెడతారు, మంచిగా గౌరవిస్తారు, పూలమాల వేస్తారు. కానీ ఇతను మాత్రం ఆ ప్రతిస్పందన కోరుకోడు. ఇతను కృష్ణ నుంచే ప్రతిస్పందన అనేటువంటిది కోరుకుంటాడు. ఎందుకంటే పూర్తిగా కృష్ణుడు శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి ఆ ప్రతిస్పందన కృష్ణ నుంచి ఎట్లయినా రావచ్చు. అది ఇప్పుడు ఎవరైనా చాలా మంచి ప్రసాదం అనొచ్చు, అదొక ప్రతిస్పందన, ఇది కృష్ణ యొక్క ప్రతిస్పందన. ప్రసాదం అంతగా బాగాలేదు అని చెప్పి అనొచ్చు, అది కృష్ణ నుంచి వచ్చిన ప్రతిస్పందన. ఈ కృష్ణుడికి పూర్తిగా శరణాగతి పొందిన భక్తుని యొక్క గొప్ప విశిష్టత ఏమంటే కృష్ణుడి యొక్క ప్రతిస్పందన ఎట్లా వచ్చినా గానీ ఇది కృష్ణుడిదే అని చెప్పేసి అతను గుర్తించగలుగుతాడు. అట్లా అతను ఎప్పుడు కృష్ణ నుంచి ప్రతిస్పందన ఆశిస్తాడు తప్పితే బాహ్యంగా ఎక్కడ దేని నుంచి కూడా అతను తాను చేసినటువంటి కార్యక్రమాలకు ప్రతిస్పందన ఆశించడు.
అపార్ట్ ఫ్రమ్ దాట్ డివోటీ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ టు ద ఇంట్రెస్ట్ ఆఫ్ కృష్ణ. దట్ ఈస్ అనదర్ మీనింగ్ ఆఫ్ కృష్ణ యొక్క శరణ. ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కృష్ణ. వాట్ డస్ కృష్ణ వాంట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్? అండ్ ఇన్ దిస్ వే, బికాస్ ఈజ్ ఆల్వేస్ కన్సర్న్ విత్ ప్లీజింగ్ కృష్ణ, he develops all the necessary qualities, because Krishna is pleased by these qualities. Krishna is most pleased by someone who is developing these qualities. He himself says it in Bhagavad Gita at least 10 times in 8 verses. So a devotee, because that is the primary interest of Krishna, that we should develop these transcendental qualities. And a devotee is always looking for opportunities where these qualities can be improved in himself. If a situation arises where there is temptation for money, a devotee exercises that I shouldn't be tempted by that. If a situation arises where there is a temptation for interacting with the opposite sex in an improper way, this will not please Krishna. Therefore I can't do it. So in this way, because he is always interested in pleasing Krishna, he develops these Vaishnava qualities. Yashyasti bhaktir bhagavatya kinshana sarver gunesatra samasate sura harava bhakta se kuto mahatpuna manorathena asati dhavato bahihi.
Krishnaki saranam anetundi danilo inkoka lakshanam entante aa krishnudiki saranagati pondina bhaktudu eppudu kuda krishnu ee vidhanga samdruti parchali krishnudiki aasakti edi ane chustune untadu. krishnudiki aasakti edi ani chustunnadu ante ardham athanu eppudu kuda krishnu etla samdruti parchali ani cheppi chustunnadu. అంటే కృష్ణుడు తన నుంచి ఏం కావాలని కోరుతున్నాడు అది తెలుసుకుని దానిని ఆచరించాలని ప్రయత్నిస్తాడు. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క ఆసక్తిని అతను గమనిస్తాడో, కృష్ణుడు తన నుంచి ఏం కోరుతున్నాడు అనేటువంటిది అతను గమనిస్తాడో, కృష్ణుడు కోరుకున్నటువంటి తనలో ప్రకటన కావడానికి గాను దానికి కావాల్సిన లక్షణాలన్నీ కూడా నేర్చుకుంటాడు అతను, దానికి కావాల్సిన లక్షణాలు అలవరుచుకుంటాడు. ఆ విధంగా యాజ్యాత్మ లక్షణాలన్నీ కూడాను సహజంగానే అతనికి అలవడతాయి. ఎందుకంటే అతని యొక్క ఆసక్తి కృష్ణుని సంతృప్తిపరచడం కాబట్టి సహజంగానే ఈ లక్షణాలన్నీ తనంతట తానే పెంపొందించుకుంటాడు. ఉదాహరణకు భక్తుడికి ధనం అనేటువంటి చేతికొచ్చింది, ధనం అనేటువంటి వచ్చి అతను ప్రేరేపిస్తుంది, వెంటనే అతను ఏం చేస్తాడు, దాని మీద కసరత్ చేస్తాడు, వ్యాయామం చేస్తాడు. నేను ఇది చేస్తే కృష్ణుని సంతృప్తి పరచదు కాబట్టి నేను ఇది చేయను. ఈ విధంగా అతను ఒక ఆధ్యాత్మిక లక్షణాన్ని పెంపొందించుకుంటాడు. అదేవిధంగా అన్యాయ మార్గంలో కామం చేసేటువంటి అవకాశం వచ్చింది అంటే ఇది చేస్తే కృష్ణుడు మెచ్చడు, ఇది చేస్తే కృష్ణుడికి ఇష్టం ఉండదు, కృష్ణుడు సంతృప్తి చెందడు, కాబట్టి నేను ఇది చేయను అని చెప్పేసి అతను భావిస్తాడు. ఇట్లా అతను ఈ ఆధ్యాత్మిక లక్షణాలన్నీ కూడాను ఈ రీతిలో పెంపొందించుకుంటాడు. కృష్ణుడు తనని నుంచి ఏం కోరుతున్నాడు? మామూలుగా చెప్పాలంటే కృష్ణుడు మన నుంచి కోరుకునేది ఈ ఆధ్యాత్మిక లక్షణాలు బాగా మనం పెంపొందించుకోవాలని. ఆ 8 శ్లోకాల్లో కనీసం 10 చెప్పి ఉంటాడు ఈ ఆధ్యాత్మిక లక్షణాలు పెంపొందించుకుంటే నాకు ఇష్టం అని చెప్పేసి, నాకు ప్రియం అని చెప్పేసి. ఇది గమనిస్తాడు కాబట్టి భక్తుడు తనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క సన్నివేశంలో, ప్రతి ఒక్క సందర్భంలో కృష్ణుడు నా నుంచి కోరుతున్నటువంటి ఈ ఆధ్యాత్మిక లక్షణాలు నాలో నేను ఎట్లా పెంపొందించుకోవాలనేటువంటిదే ఎప్పుడు పరితపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ఈ ఆధ్యాత్మిక లక్షణాలన్నీ సహజంగానే అతను పెంపొందించుకుంటాడు కృష్ణకి శరణం ద్వారా. అదే చెప్తున్నారు ఎస్ఎస్ భక్తి భగవద్గీత శ్లోకంలో కూడా.
సో ఇఫ్ సమ్వన్ హస్ ఎక్స్పీరియన్స్డ్ హిస్ రిలేషన్షిప్ విత్ కృష్ణ, ద ప్రూఫ్ ఇస్ దట్ హీ విల్ మేనిఫెస్ట్ ఆల్ దీస్ క్వాలిటీస్. Devotee is completely dependent on Krishna. That means he is dependent on Krishna's system. To be dependent on Krishna doesn't mean that in some esoteric sort of way. Krishna has arranged the Varnashram system. Krishna has arranged the parents for care of children. Krishna has arranged temple president for care of devotees. So a devotee is completely dependent on that system. He feels fully secure that if I stay within Krishna's system, Krishna will definitely protect me. That is called Krishnaki Sharana.
Krishnaki Sharana ante Krishna meeda sampurnanga aadharapadinatundi bhaktudu evaraina sare oka vyakti nijanga Krishnudato pratyaksha sambandhanni kaligi unnada ledha anetundi manaki etla telustundante atani ee aadhyatmika lakshanalu pradarshistunnada ledha anetundi daniki pariksha. Tarvata Krishna meeda aadharapadinatundi vyakti Krishnaki Sharanam kaligi unna vyakti ani cheptamu. Krishna meeda aadharapadi undadam ante adi Krishna meeda aadharapadi undadu edo oka bahyamainatundi ఏదో ఒక అతీతమైన పద్ధతి కాదనమాట. కృష్ణ మీద ఆధారపడడం అంటే అర్థం కృష్ణుడు ఏర్పరిచినటువంటి పద్ధతి మీద మనం ఆధారపడడం. కృష్ణుడు మనకి పద్ధతులు ఏర్పరిచాడు, వర్ణాశ్రమ పద్ధతి ఏర్పరిచాడు, పిల్లలను చూసుకునే దానికి తల్లిదండ్రులను ఏర్పరిచాడు అదొక పద్ధతి, అదేవిధంగా భక్తులను చూసుకునే దానికి అధ్యక్షుడిని ఏర్పరిచాడు మందిర అధ్యక్షుడు అదొక పద్ధతి. ఈ కృష్ణుడి యొక్క పద్ధతి మీద నువ్వు ఆధారపడాలి. నేను కృష్ణుడి ఏర్పాటు చేసినటువంటి పద్ధతి మీద ఆధారపడితే నాకు కృష్ణుడి యొక్క రక్షణ పూర్తిగా ఉంటుంది అనే విశ్వాసం ఈ భక్తుడికి ఉంటుంది. అదే కృష్ణకి శరణం అనిపించుకుంటుంది.
So this is the beautiful life of a devotee. How exciting it is. Nobody can match this opulence. If somebody has this opulence, why would he care for anything else? Promotion to Brahmaloka doesn't mean anything to him. Getting the status of Lord Shiva's abilities doesn't mean anything to him. He feels completely satisfied in his heart. And that will manifest in all his dealings. When you're Krishnaika Sharanam, you will be fully happy all the time. There's no question of you being unhappy or morose. Even your so-called headache is a blissful headache. Prabodhananda Saraswati says that when the thorns in Vrindavan, Parikrampath, prick my lotus feet, that is of greater happiness to me than Brahmananda. Because when a thorn pricks his feet, that thorn is removed from the path of another devotee's parikrama. So that is, he is able to offer some service to the devotee. Therefore he feels so blissful. This is the consciousness of a devotee. So this is vigyan. Jnana is, you just repeat some knowledge that you have gained in the class, and once the class is over, your behavior is completely opposite of what you've just spoken. You'll be speaking strongly about how sense gratification is bad, and as soon as the class is over, number one thing, sense gratification ki jai, Haribol.
ఇది ఎంత అద్భుతమైన జీవితం ఇది భక్తుడిది, ఎంతో ఆనందమయమైనటువంటి జీవితం అన్నమాట. ఇది భక్తుడు తనకి జీవితంలో ప్రతి ఒక్క స్థితిలో కూడా దీన్ని అనుభవిస్తుంటాడు. ఇటువంటి ఆనందాన్ని పొందేటువంటి భక్తుడు అతనికి బ్రహ్మలోకంలో స్థానం అంటే కూడా అతను ఏమి ఇష్టపడడు. శివుడికి కావాల్సిన శక్తులన్నీ నీకు ఇస్తామంటే కూడా అతను దాన్ని తీసుకోడు. ఎందుకంటే కృష్ణకి శరణంలో అతను జీవితంలో ప్రతి ఒక్క దిశలో కూడా, ప్రతి ఒక్క అడుగులో కూడా, ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ఈ ఆనందాన్ని అతను ఆస్వాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఇంకా అతనికి దేని పట్ల కూడా అతనికి ఏమాత్రం కూడా ఆసక్తి అనేటువంటిది ఉండదన్నమాట. అదే ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నారు. ఈ ప్రబోధానంద సరస్వతి ఆయన ఒక విషయంలో చెప్తున్నారు, నేను బృందావనంలో నడుస్తూ వెళ్తున్నప్పుడు పరిక్రమ మార్గంలో అక్కడ ముళ్ళు గుచ్చుకుంటే, ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు నాకు కలిగేటువంటి ఆనందము బ్రహ్మస్వరం కన్నా కూడా ఎక్కువగా ఉంది అని చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు? ఆ విధంగా నాకు ముళ్ళు గుచ్చుకోవడం వల్ల నేను ఆ ముళ్ళు తీసేస్తున్నాను. అదే పరిక్రమ మార్గంలో వచ్చేటువంటి ఇంకొక భక్తుడికి ఆ ముళ్ళు గుచ్చుకోకుండా ఉంది. ఆ విధంగా నేను ఆ భక్తుడికి సేవ చేసినట్లు అవుతుంది. ఆ భక్తుడిని నేను సేవ చేశాననే భావన వల్ల నాకు కలిగే ఆనందంతో ముళ్ళు గుచ్చుకున్న బాధే నాకు తెలియడం లేదు అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆ భక్తుడి జీవితంలో ప్రతి దిశలో ఆనందమే, నామమాత్రం తలనొప్పి వచ్చినా కూడా అది ఆనందపూర్వకమైనటువంటి తలనొప్పి అనమాట. ఇట్లా ఉంటుంది. ఇది నిజమైనటువంటి విజ్ఞానం. అంటే కృష్ణుడికి నిజంగా శరణాగతి పొందిన భక్తుడు ప్రదర్శించేటువంటి విజ్ఞానము ప్రతి క్షణం కూడా జీవితంలో ప్రతి ఒక్క దశలో కూడా ఆనందాన్ని అతను ఆస్వాదిస్తూ ఉంటాడు అనమాట. అలా లేకపోతే జ్ఞానం అంటే ఏముంది, ఉపన్యాసంలో ఏవైతే మనం వింటామో దాన్ని మనం తిరిగి చెప్పడం, అప్పుడు ఎలా ఉంటుందంటే అదంతా కూడాను కూర్చున్నాను, చక్కటి ఉపన్యాసం ఇచ్చాను, అందరికి మంచి సమాచారం చెప్పాను, ఏం చెప్పాను, ఇంద్రతృప్తి అనేటువంటిది చేయకూడదు, ఇంద్రతృప్తి చాలా ప్రమాదకరం అని చెప్పాను. ఆ తలుపు దాటగానే మొట్టమొదట చేసే మొట్టమొదటి పని ఇంద్రతృప్తికే హరిబోవులు అంటాను. అట్లా ఉంటుంది. ఇది జ్ఞానం సంబంధించింది. విజ్ఞానం అయితే ఇట్లా కాదు. విజ్ఞానం కృష్ణాకి శరణంలో ప్రతిక్షణం ఆనందాన్ని ఆస్వాదించేది విజ్ఞానం.
సో ఎ డివోటీ ఇస్ సో వెరీ అటెంటివ్ బికాజ్ హిస్ ఎక్స్పీరియన్సింగ్ సో మచ్ హ్యాపీనెస్. ఈవెన్ ఇఫ్ హి ఫాల్స్ డౌన్, ఎ డివోటీ considers that as an opportunity for service, because he thinks that, let me share how I fell down with other devotees, so at least they won't fall down in a similar way.
Bhaktudu chala savadhananga untadu anamata, chala savadhananga undi atanu ee vishayalanni kuda chala jagrataga gamanistu untadu, krishnudiki sampurnanga saranagati pondi untadu. Ee savadhananga unnatundi bhaktudu eppudu kuda ento aanandanga untadu. ఒకసారి అతని జీవితంలో పతనం అయితే కూడాను వెంటనే ఏం చేస్తాడంటే ఆ పతనమైన దాన్ని కూడా ఒక సేవాభావంగా తీసుకుంటాడు. ఎట్లా, నేను పతనం అయ్యాను కదా, ఇది 10 మందికి పంచుకోవడం ద్వారా వాళ్ళు ఈ విధంగా పతనం కాకుండా కాపాడేటువంటి అవకాశం నేను వాళ్ళకి కలిగించిన వాడిని అవుతానేమో, ఆ విధంగా వాళ్ళకి సేవ చేసిన వాడిని అవుతానేమో అని చెప్పి భావిస్తాడు. ఇది సావధానంగా ఉండేటువంటి భక్తుడికి ఉండే లక్షణం.
థ్యాంక్ యూ వెరీ మచ్.